ಸದಾಶಿವದೇವಿ ಸದಾ ಮೃಕ್ಷಿದನು ಸಂತತ ಭಕ್ತಿನಿ
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఈ మాఘమాసం శుద్ధదశ నాడు శుక్రవారం మనం అతి ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇది రెండో మురళి యోగ వాసిష్టం గురించి. ఏదైనా ఒక మనం అరంగేట్రంకి వెళ్ళినా, ఎనీ ప్రోగ్రామ్కి వెళ్ళినా కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్తారు. అలాగా ఈ మురళికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధతోటి జాగ్రత్తగా వినాల్సిన సబ్జెక్ట్ ఇది. ఇది ఆడుతూ పాడుతూ, లైక్ వంటలు చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ వినే మురళి మాత్రం ఇది కాదండి. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, ఇది ఎంతో కష్టమైంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన టైంని, గంట గంట టైంని 6 నిమిషాలు 7 నిమిషాల్లో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. బికాజ్ నేను కూడా లాస్ట్ టైము మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది అతి కష్టమైన సబ్జెక్టు. గురువుగారు ఎన్నోసార్లు చెప్పారు ఇది రీసెర్చ్ చేయాల్సిన టాపిక్, ఇది కాలక్షేపానికి కథల కోసం వినే టాపిక్ కాదు అని. అందుకని మీ అందరికీ దయచేసి ఇది విజ్ఞప్తిగా భావించి అందరూ శ్రద్ధగా వినండి. ఎంతో కష్టపడి మన స్పీకర్లు అందరూ వాళ్ళు విన్న గంటని కుదించి క్లుప్తముగా ఏది మిస్ అవ్వకుండా ముఖ్యమైన సారాంశం మనకి అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది అయ్యాక నేను ఇవాళ మన మురళి గురించి మాట్లాడతాను. యోగ వాసిష్టము తత్వశాస్త్రము మోక్షోపాయ గ్రంథం. ఇది గురువుగారు ఎన్నోసార్లు చెప్పారు. బ్రహ్మ విద్యా శాస్త్రం గురించి చెప్పుకుంటున్నాం మనం. మనం ఇప్పటి వరకు పొందవలసిందేది, పొందగలిగే విధానం ఏది, దాని గురించి తెలుసుకున్నాం. ఈ శాస్త్రానికి ప్రత్యేకమైన అర్హత వివేక వైరాగ్యాలు. ఇవి చాలా ప్రధానమైన అంశాలు. వివేక వైరాగ్యం తర్వాత కలగవలసింది పౌరుషం, అంటే పురుష ప్రయత్నం. శాస్త్ర శోధిత గురూపదిష్ట సాధనమే ప్రయత్నం. ఆ ప్రయత్నం నిరంతర అభ్యాసం వల్ల జరగాలి. మోక్ష ద్వారానికి 4 పాలకులు, వారు క్షమ, విచారం, సంతోషం, సాధు సంగమం. అందులో క్షమము విచారం యొక్క లక్షణాల గురించి మనకి ఈరోజు శారదామణి గారు చెప్పబోతున్నారు.
శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణపతే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు వివేక వైరాగ్యాలతో పరమార్థ దృష్టి మనకి వస్తుంది. యజ్ఞము, దానము, యోగము, జపము ద్వారా చిత్తశుద్ధి వచ్చి మనము మోక్ష ప్రాప్తికి కావాల్సిన జ్ఞానాన్ని వినడానికి అర్హత పొందుతాము అని తెలుసుకుందాం. మరి అర్హత పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నము, పౌరుషము, అభ్యాసము అనేది చాలా విలువైనవి అని గురువుగారు వివరించారు. మరి ఇప్పుడు ఏ విధంగా మనము ఆ ప్రయత్నాలకి చేసుకొని మనము ఆ ముముక్షత్వానికి ద్వారాలుగా క్షమము, విచారణ, సంతోషము, సాధు సంగమము అని చెప్పారు. ఇప్పుడు శమ నిరూపణ అధ్యాయం గురించి తెలుసుకుందాము. వాటి స్వరూపము, ఫలము, పద్ధతి, లక్షణము, ఏ విధంగా మోక్షానికి అవి హేతువులుగా అవుతున్నాయో తెలుసుకుందాము. మరి శమము అనగా ఏమిటి? అది ఎలా మోక్షానికి సహకారం అవుతుంది? శమము కలిగిన వారు మోక్షస్థితిని త్వరగా ఎలా అందుకోగలరు? మొదలైన వాటి గురించి గురువుగారు విశ్లేషించి వివరముగా ఉపాసన క్రమముగా మనకు అందించారు. శమము అంటే శాంతము, శాంతచిత్తము. శాంతచిత్తము కలిగితే ఏమవుతుంది? శాంతము అంటే శమము, మనసు నిగ్రహించడం. మనసు నిగ్రహించినప్పుడు ఎలా ఉంటుంది అంటే సాధారణంగా అది మనకి కావాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ వద్దు, తప్పు, శాస్త్రము అని లోపల ధర్మం మనకి చెప్తూ ఉంటుంది. కనుక మనం దాన్ని నిగ్రహించాము. అది అవసరమే, కానీ అది నిగ్రహించినప్పుడు అది నిగ్రహించాననే భావన మనలో కలుగుతుంది. శాంత స్థితిలో ఆ భావన ఉండదు, అది మనకు కావాల్సినది. రెండవది మనసు శాంతస్థితిని అంటే ఇక్కడ శాంతికి అర్థం అలలు తగిన కోనేరులా ఉంటుంది, నిశ్చలంగా అని అర్థం. శాంతము లేక సౌఖ్యము లేదు, సారసరణలదైనా దాంతునికైనా వే దాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు సారసలధలనయన అని త్యాగరాజ కీర్తన అని గురువుగారు చెప్పారు. శాంతము ఉన్నవాడు మోక్షస్థితిని తొందరగా అందుకోగలడు, అందుకే శాంతము లేక సౌఖ్యము లేదన్నారు. శాంతాదుల వల్ల తత్వజ్ఞానం నిలబడుతుంది, అందుకే శాంతము చాలా అవసరమైనది. అసలు తత్వజ్ఞానం ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. మానవ జన్మ పొందాక హాయిగా పడుకుంటాను, నాకెందుకు మోక్షము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఉంటే ఎద్దుగడ్డి మీద తగలబడ్డ ఇంట్లో పడుకున్నట్లు అన్నారు. మరి శాంతము పొందిన వాడికి ఏం చేయాలి అంటే కాళ్ళు చేతులు శాంతం కలగాలంటే ఏం చేయాలి అని అంటే కాళ్ళు చేతులు కదిలించనక్కర్లేదు, మరొక ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు, సుఖంగా కూర్చో అంతే. స్థిరసుఖాసనము అని పతాంజలి గారు చెప్పినట్లు స్థిరముగా ఎలా కూర్చుంటే బుద్ధికి అనుకూలత ఉంటుందో ఆ విధమైన ఆసనమును కూర్చొని స్వయంగా విచారించి శోకరహితమైన పదం పొందవచ్చు. అలా కూర్చొని సాధువులు పరమపదమే పరమావధి అని భావిస్తూ కనుకనే నాశనం లేని అమృతత్వాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అని అన్నారు. అంటే మరి శాంతం ఎలా వస్తుంది అంటే మనోజయం ద్వారా పొందవలసినది ఈ శమము అన్నారు. ఈ పరమపదము సౌఖ్యానికి పొందిన వాడి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది, భ్రమ అనేది ఉండనే ఉండదంట. శాంతచిత్తుడు బయట ఎలా ఉంటాడో లోపల కూడా అలానే ఉంటారంట. ఒక రామకృష్ణ పరమహంస ముఖములో భావనలు ఎలా ప్రశాంతంగా మనకు కనిపిస్తాయో నిర్వికారంగా, అట్టి వారు ఎవరిని చూసినా వాళ్ళకి మనకి ప్రశాంతత శాంతి అనేది కలుగుతుంది అని వివరించారు. అంటే శాంతచిత్తులు ఎవరిని చూసినా కూడా వాళ్ళ శాంత చూపు ద్వారా మన మీద పడి మనం ధన్యులం అయిపోతామంట. అతడి కనుల నుంచి నిర్మలమైన భావన ప్రసరించి ఉంటుంది. శాంతము అటువంటి దివ్య స్థితి. తపస్సు శాస్త్రములు తెలిసి వచ్చి తెలియచ్చు, రాజాధికారము ఉండవచ్చు, బలవంతుడు అవ్వచ్చు, గుణవంతుడు కావచ్చు, కానీ వీళ్ళందరికీ శాంతము ఉండకపోవచ్చు. శమము కలవాడే రాజిల్లుతూ ఉంటాడు. అందుకే శమమే శ్రేయస్సు, శమమే పరమపదము, శమమే శివము అంటే శుభము, శమమే భ్రాంతిని పోగొడుతుంది. శమ అనే చంద్రుడు ఎవరి హృదయంలో ఉంటాడో వాడికి పరమపదం సులభంగా పొందుతారంట. ఇందుకని శమము మోక్ష ద్వారాలలో ముఖ్యమైనదిగా మొదటిదిగా మనకి వివరించారు. ఈ నాలుగు మోక్ష ద్వారాలలో ఏ ఒకటి మనము పొందినా మిగతా ముగ్గురిని మనము ఒకదాని తర్వాత ఒకటి పొందవచ్చు అని గురువుగారు వివరించారు. ఇప్పుడు విచారణ ప్రకరణంలోకి వెళ్తున్నాము. విచారణ రెండవ మోక్ష ద్వారమైన విచారణ గురించి గురువుగారు ఏమంటున్నారంటే, తపించుట అంటే ఆలోచించుట. బుద్ధికి ఆలోచన విచారణ, ఆలోచన అన్నా విచారణ అన్నా ఒకటే. విచారణ అనే లక్షణం పేరు తపస్సు. తపస్సు ద్వారానే సత్యం అవగతమవుతుంది. ఎందుకంటే ఎదురుగా కనిపించే వస్తువు గురించి ఆలోచించనక్కర్లేదు. ఏదైతే అసలు ఉన్న వస్తువు తెలియకుండా ఉన్నది, దాని గురించి అసలు ఉన్న వస్తువు ఏదో అది కనిపించకుండా తెలియకుండా ఉంది. ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించాలి. లేని దాని గురించి ఆలోచించడం మనలేదు. ఉంది కానీ తెలియబడట్లేదు. అదే విచారణ ద్వారానే తెలియబడుతుంది. విచారణ ద్వారా తెలుసుకునేదే తత్వం. మరి తత్వాన్ని ఎలా తెలుసుకుంటావు? అక్కడ ఇడ్లీ పట్టుకురా అంటే పళ్ళెంలో పట్టుకు వెళ్తావు. మరి తత్వజ్ఞానం పట్టుకురా అంటే ఏ పళ్ళెంలో పట్టుకొని వెళ్తావు? పళ్ళాల్లో, ఇంద్రియాల్లో, వస్తువుల్లో ఇమిడేదా మరి అది? ఏది సాధన? విచారం, ఆలోచన ఒక్కటే సాధన విచారణానికి. ఆలోచన ఎలా చేయాలి? మరి ఏమిటి ఆలోచించాలి అని తెలియాలి. ఇవాళ కనబడుతోంది, దీనికి కారణం ఏమిటి? వెతకాలి వెతుకు అని గురువుగారు అంటున్నారు. ఇక్కడ వెతకగా ఒక దగ్గరికి వచ్చేటప్పటికి బుద్ధికి భయం అయిపోతుందంట. భయపడకుండా ఇంకా కారణం దాకా వెళ్ళగలిగితే బుద్ధికి సత్తా బుద్ధికి ఉండాలి. అంత తత్వాన్ని ఆలోచించడానికి బుద్ధికి సత్తా ఉండాలి. అందుకు బుద్ధికి సత్తాని పెంచాలి, శక్తిని పెంచాలి. ఆ శక్తిని ఎలా పెంచాలి? శాస్త్రాన్ని సంపూర్ణంగా గ్రహించడం చేత నిర్మలమైన పవిత్రమైన బుద్ధితో నిరంతరం ఆ సద్వస్తువుని గురించి విచారణ చేయడం ఏదైతే ఉందో అదే విచారణ మార్గం. బాహ్య పదార్థం కాదు కనుక దానికి ప్రమాణం ఉండాలి. అంటే శాస్త్రమే దానికి ప్రమాణం. ఈ విచారణ మార్గాన్నే వేదాంతంలో శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని అంటారు. ఈ శంక అనేది మాయ యొక్క లక్షణం, అది తగ్గించాలి. శ్రవణం మాత్రం చేత సరిపోదు, మననం నిరుధ్యాసనంతో బలం పెట్టాలి. ఇప్పుడు మన గురుభ్యో నమహాలో మురళి కూడా మననం నిరుధ్యాసనం కింద చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ బలం పెంచుకోవడం, మన సాధన బలం పెంచుకోవడం కోసము ఇందాక శాంతియా కేళ్ళ గారు చెప్పినట్టు ఈ యోగ వాసిష్టాన్ని, కష్టమైన సబ్జెక్ట్ ని కూడా మనం మరింతగా ఆస్వాదించి తెలుసుకోవడం కోసమే మనన నిధిధ్యాసన విచారణ అనేది ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. విచారణ మాత్రమే దీర్ఘమైన సంసారం అనే రోగానికి ఔషధం వంటిది. లోక సంబంధమైన విచారణం కాకుండా బ్రహ్మ సంబంధమైన విచారణ మోక్షం ఇస్తుంది. విచారణ అనే శక్తి భగవంతుడు మన మానవ మేధస్సుకు మాత్రమే ఇచ్చారు. అందుకు విచారం అనే గొప్ప గుణం మనలో అలవర్చుకోవాలి. సూర్యుడు ఎప్పుడైనా చీకట్లో ఉండడం మనం చూసామా, ఆయన తేజో స్వరూపుడు. సూర్యుడికి ఎలాగైతే చీకట్లో మనుగడ ఉండదో, విచారపరుడికి దుఃఖం ఉండదు. విచారకుడికి ఆ విచారణకి అంత గొప్ప శక్తి ఉంది అని గురువుగారు వివరించారు. విచారణ యొక్క గొప్ప ఫలం సమము, సుఖప్రదము, బాధారాహిత్యము, అనంతమైన కైవల్యము. దివ్యమైన విచారం అనే ఔషధాన్ని సిద్ధుడు పొందగలడు. విచారణ వల్ల అతని మనసు తత్వజ్ఞానాన్ని పొంది ఇతర ఇంత విశాల జగత్తుకిని సాక్షిగా చూస్తూ ఉంటాడంట. మరి సాక్షిగా చూస్తూ ఉండడం అనే మాట చాలా గొప్ప విషయం. అలా మనము ఆ స్థితిని పొందడానికి విచారణ అనేది చాలా ఉపయోగపడుతుంది. విచారం వల్ల అన్నీ పొందగలవు. బాహ్య వస్తువులే కాకుండా గురించి కాకుండా బ్రహ్మ పదార్థం గురించి విచారణ చేయడం చాలా గొప్పవైన సాధన. అందుకనే అది ముముక్షత్వానికి హేతువు అని గురువుగారు వివరించారు. కాబట్టి శమీతుడవైన నీవు విచారము చే ప్రీతి పొందదువుగాక అని రాముడితో చెప్తున్నారు వశిష్ఠ మహారాజు. స్వస్తి.
చాలా బాగా చెప్పారండి. ఇక నాకు నచ్చింది ఇందులో గురువుగారు రామకృష్ణ పరమహంసతో పోల్చారు. నాకు అనిపించింది, వినంగానే నాకు అనిపించింది, పెద్ద ఉదాహరణ మన గురువు గారే అని. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆయన చూస్తే మనకు కూడా, అంటే ఆయన మొహం చూస్తే మనకే శాంతి లభిస్తుంది. సో అంత ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ రెండో పాయింట్ కూడా, విచారించే వాళ్ళకి దుఃఖం ఉండదు అన్నారు. విచారించడం, సరైన విచారం చేస్తే కరెక్టే దుఃఖం ఉండదు. అదే మళ్ళీ అదే గురువు గారు చెప్పారు చూడండి. ఇప్పుడు మనం కంటిన్యూస్గా స్కేరీ మూవీస్ చూస్తే ఆలోచనలు మనలో ఉండి మన ముఖ కవళికలు కూడా అలా మారిపోతాయట. సో అలాంటి విచారణకు అక్కడ సరైన మార్గంలో వెళ్ళి సరైన విచారం చేస్తే ఎటువంటి దుఃఖం ఉండదు. దుఃఖానికి కారణం ఆ విచారం చేయకే. మనం ఒకటే దాన్ని అలా పదే పదే ఆలోచించుకుని విచారణలోకి వెళ్ళిపోతున్నాం. అసలు దాని రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఆలోచిస్తున్నాము అన్న విచారం చేస్తే ఎవరికీ జీవితంలో దుఃఖం అనేదే ఉండదు. మనకి మన ఎదురుగుండా ఉన్న లైవ్ పెద్ద ఎగ్జాంపుల్ గురువు గారి శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి సంతోషం గురించి, సాధు సంగమం గురించి ఉమా పవన్ కుమార్ గారు చెప్తారు.
నమస్కారం అండి. గురువు గారు ఈ టైంలో మనకు ఉంటాం అనేది చాలా అదృష్టం. ఆయనే చెప్తూ ఉంటారు ఎప్పుడు మహాపురుషులకి కొదవలేదని. ఆ మహాపురుషుడు ఆయనే అని నా నమ్మకం. యోగ వాసిష్టం అనే గ్రంథం, వశిష్ఠ గీత కానీ, యోగ వాసిష్టం, ఇలా వేరు వేరు పేర్లతో పిలిచినా అక్కడ ఉన్న పాత్రధారులు మీరు గమనిస్తే వాల్మీకి మహర్షి రచన, వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్పటం, ఇదంతా విశ్వామిత్రుడు మధ్యలో సాక్షిగా ఉండటం, వీళ్ళంతా ఈ పాత్రధారులే ఎంతో గొప్పగా అమరిన సబ్జెక్ట్ అండి ఇది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడు చెప్తేనే భగవద్గీత అంత ఒక ప్రామాణిక గ్రంథం అయింది. మరి దీనిలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి, వాల్మీకి, వశిష్ఠుడు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ సబ్జెక్టు ఎంతటి వెయిటేజ్ ఉంటుందనేది మన గురువు గారు చెప్పాలి, మనం వినాలి. సో ఆ టాపిక్లోకి వెళ్తే సంతృప్తి గురించి చెప్పడం అనేది అంత సింపుల్ కాదండి. ఎందుకంటే ఒక సంతృప్తి కలిగిన మనిషిని చూడటమే మనకి సాధ్యం అవుతుంది. దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎవరికి వాళ్ళు మనసులో దాన్ని పొందడం తప్పితే వేరే వ్యక్తులకు ఎలా అవుతుంది? ఒక వ్యక్తి సంతృప్తి చెందాడు అని చెప్తే మనం చాలా మందిని చూస్తూ ఉంటామండి. మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చాలా మంది నార్మల్ గా ఉంటూ వాళ్ళ కళ్ళల్లో కానీ ఆ మొహంలో కానీ ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. గమనిస్తే ఎంతో ఒక డెసిగ్నేషన్స్ ఉండి, ఎంతో డబ్బులు ఉన్న వాళ్ళ మొహంలో లేని ప్రశాంతత నార్మల్ వ్యక్తుల్లో మనం చూస్తూ ఉంటామండి. సో ఇది ఎవరు వాళ్ళు పరిచయం ఉండక్కర్లేదు మనకి. ఆటోమేటిక్గా మనం వాళ్ళని చూడాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది మనకి. ఇక్కడ సమత్వం గురించి చెప్తూ గురువు గారు ప్రహ్లాద వృత్తాంతం, ఆయన ఎలా సుఖ దుఃఖాలను ఒకేలా చూశాడు, తన తండ్రి ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన ఎలా దాన్ని అధిగమించాడు అని చెప్తూ బలి వామన సంవాదం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. బలి చక్రవర్తి మూడు అడుగులు నాకు కావ బలి చక్రవర్తిని వామనుడు మూడు అడుగులు కావాలి అన్నప్పుడు, అదేంటయ్యా నేను ఒక మహాచక్రవర్తిని ఎవరికైనా చెప్పినా గానీ దానం ఇట్లా నేను తీసుకున్నాను బల్లి దగ్గర అయినా నువ్వే అవమానం పొందుతా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఎవరికైనా సరే పాత్రత అనేది ముఖ్యం, ఇచ్చేవాడిని పట్టి కాకుండా మనకు ఏదైతే అవసరమో, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకు ఏది అవసరమో మనకు తెలియదు, మనకు ఏది అవసరమో తెలిసినప్పుడు మన అన్వేషణ అనేది అక్కడ స్టార్ట్ అవుతుందండి. నిజానికి ఆ తెలియనంత కాలం మనం అన్వేషణ చేస్తూనే ఉంటాము. సో వామన సంవాదం మనకేం చెప్తుందంటే, ఏదైతే మనకి అవసరమో, మనకి ఏదైతే నిజమైన పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఏదైతే ముఖ్యమో దానిని తీసుకోవాలని చెప్తారు. ఇక్కడ నిర్మలం సంతృప్తి గలవాన్ని దేవతలు సైతం స్తుతిస్తారు. ఇప్పుడు మీరు గమనిస్తే యోగ వాసిష్ఠం మొత్తంలో శ్రీరామచంద్రమూర్తికి ఎన్నో వృత్తాంతాలు చెప్తూ ఉంటారండి వశిష్ఠులు. ఆ వృత్తాంతాలు అన్నింటిలో భక్తులే ఉంటారు ఎక్కువ, భక్తులు నిజమైన పరబ్రహ్మాన్ని అన్వేషించే వాళ్ళు వీళ్ళు మాత్రమే కనిపిస్తారు. అంటే మనకి కూడా ఈ ప్రహ్లాదుడు కానీ లేకపోతే మార్కండేయుడు కానీ ఎవరైనా మీరు గమనిస్తే ఆ భక్తులకే భగవంతుడు ఆధీనుడై ఉంటాడండి. ఎప్పుడైనా సరే విష్ణుమూర్తి వృత్తాంతం, విష్ణుమూర్తి కానీ మహాశివుడు కానీ ఎవరైనా సరే, ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పారండి. అయితే కష్టమే ఆ పరబ్రహ్మాన్ని అన్వేషణ చేయటం, మనల్ని మనం తెలుసుకోవడం అనేది, కానీ దానికి ఒక ప్రాసెస్ చెప్పారు. ఎలా అయితే మనకి రీసెర్చ్ లో లిటరేచర్ సర్వే ఉంటుందో ఇక్కడ కూడా ఒక ప్రొసీజర్ చెప్పారు. ఇక్కడ శమము, విచారము, సంతోషము, దీంతో చెప్తూ మధ్యలో గురువు గారు కొంత మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన శైలి ఎలా ఉంటుందంటే, ఒక కష్టమైన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన చాలా తేలిక పడతారు, ఒక తేలిక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చెప్పేటప్పుడు ఆయన కొంచెం కాంప్లెక్స్ గా చేస్తారు. ఎట్లా అంటే అదే ఒక గురుతత్వానికి ఉన్న అద్భుతం అని చెప్పి నాకు ప్రతిసారి విన్న ప్రతిసారి అదే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వశిష్ఠ రామాయణం ఆనంద బోధేంద్ర సరస్వతి గారు తత్వార్థ ప్రకాశం అని ఒక వ్యాఖ్యానం రాశారు. శంకరాచార్యుల వ్యాఖ్యానంతో పాటు ఈ వ్యాఖ్యానం కూడా చాలా అద్భుతం అని చెప్పి గురువు గారే మనకి సెలవిచ్చారు. అయితే ఇక్కడ విచారణ అంటే ఏమేమి విచారం చేయాలి మనం, అర్థానర్థ, సారాసార, ప్రమాణ తాత్పర్య విచారం అంటే శాస్త్రవాక్యాలని ప్రామాణికంగా తీసుకొని చేయడం, ఆత్మతత్వ పరీక్షా విచారం. ఎప్పుడైనా సరే గురువు గారు ఒకటే చెప్పారు, ఏ భగవద్గీత విన్నా మనం, ఏ యోగ వాసిష్టం గ్రంథం విన్నా కానీ శాస్త్ర ప్రమాణం అనేది చాలా ముఖ్యం అని ఆయన ఎప్పుడు చెప్తారు. ఇంకొకటి గురువు గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్స్ మనల్ని ఇంప్రెస్ చేయడానికి అలాంటివి ఎప్పుడు చెప్పరు. ఆయన యాజ్ పర్ నామ్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ నాలెడ్జ్ మనం ఆయన స్థాయికి వెళ్ళి అందుకోవాల్సిందే తప్పితే ఆయన ఎవరినో రంజింప చేయడానికి అలా ఎప్పుడు ఏ చిన్న టాక్ ఇచ్చిన ఆయన అదే ఆయన ఒక సింప్లీ టెక్స్ట్ బుక్ అన్నట్టుగా ఆ స్థాయి అయింది. దానితోడు మనకి ఈ సాధు సాంగత్యం అనేది ఎలా మరి అందరికీ ఈ విచారణ చేయటం లేకపోతే ఇలా ఈ శాస్త్రార్థ శాస్త్రవాక్యాలను వినటం అది తెలియనప్పుడు మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇంకొక మార్గం చెప్పారు సాధు సాంగత్యం. ఇది గురు పరంపర ఎలా ఉంటుంది, ఈ సాధు సంగతం వల్ల ఏంటి మనకి అనేది వివేకం, వివేకం ద్వారా విచారం, విచారం ద్వారా వైరాగ్యం. ఇక్కడ రమణ మహర్షి వృత్తాంతం, చాలా మంది ధనికులు వచ్చి ఆయన్ని తమ కొనుక్కున్న వాహనాల్లో వచ్చి వాళ్ళని అడగటం, ఆయన వాటిని సున్నితంగా తృణీకరించడం, ఇవన్నీ చెప్తూ సాధు సాంగత్యం అన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఒక నారదుడు అనే ఒక పరమ సాధువు వాల్మీకిని కానీ లేకపోతే వ్యాసుని కానీ ఇన్స్పైర్ చేయటం వల్ల మనకి ఇన్ని గ్రంథాలు వచ్చినాయి. వ్యాసుడు ఎంతో విచారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి భాగవతం అనే మహా గ్రంథాన్ని రాయడానికి ఆయనే ప్రేరేపించారు వాల్మీకి సైతం. అంతేందుకంటే విష్ణుమూర్తిలో ఉండటం వల్లే లక్ష్మీదేవికి ఆ శోభ అని చెప్పి కూడా మన గురువు గారు చెప్పారు. అంటే ఒక పరమ సాధువు యోగీశ్వరుడు ఎవరైతే విష్ణువు కానీ కృష్ణ పరమాత్మ కానీ వాళ్ళతో ఉండటం అనేది ఒక అచీవ్మెంట్ గా చెప్తూ వచ్చారు. ఈ కన్సాలిడేట్ చేస్తూ సంతోషం అనేది అన్ని లాభాల్లో గొప్పది, సత్సంగం అనేది అన్ని గతుల్లో గొప్పది, విచారణ అనేది అన్ని జ్ఞానాలలో గొప్పది, శమం అనేది అన్ని సుఖాల్లో గొప్పది. అయితే ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్తారు. అయితే అసలు ఏంటి ఈ బ్రహ్మజ్ఞానం, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఒక బంధంలో ఉన్నాము, ఆ బంధానికి లోబడి ఉన్నాము మనకి అనేది తెలిస్తే, ముందు ప్రాబ్లం ఏంటో తెలిస్తే సొల్యూషన్ మనం ఆలోచించవచ్చు. సో ఈ బంధ జ్ఞానం అనేది లేనప్పుడు అసలు వాళ్ళకి మోక్షం అనేది ఉంటుందని లేకపోతే బ్రహ్మజ్ఞానం పొందాలని ఎవరికి అనిపిస్తుంది? ఋషుల గొప్పతనం, దాంతోపాటుగా సనాతన ధర్మం, ఈ కణాదుడి దగ్గర నుంచి ఎలా వాళ్ళు ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తూ వచ్చారు అనేది చెప్తూ, జ్ఞాని అనేవాడికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే జగత్తుకు జగత్తు సత్యం అనే బ్రాండ్ అతనికి ఉండదు కాబట్టి ఆయన ఈజీగా జ్ఞానం పొందడానికి అర్హుడు అవుతాడు. మరి మిగతా అందరికి అందరు అద్వైతులు కాలేరు అని చెప్తూ జ్ఞానం పొందడానికి ఒక వాక్యం చాలు అంటూ మనకి నాలుగు మహావాక్యాలు ఉటంకించారు అక్కడ. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. దీని వీటన్నిటిలో మళ్ళీ ఈ ఫోర్ లో టాప్ ప్రియారిటీ తత్వమసి అనేది ఎక్కువ. మనం గనక దాని విచారణ చేస్తూ పంపద శోధన, తత్ అంటే బ్రహ్మము, శుద్ధ తత్వం. ఈ జీవ బ్రహ్మైక్యం అనేది ఎప్పుడైతే మనం పొందగలమో ఆ సచ్చిత ఆనందం అనేది మనకి అవగతం అవుతుందని చెప్తూ ఈ శాస్త్రార్థాలు తర్వాత ఈ దృష్టాంతాలు. దృష్టాంతాలు ఎందుకు చెప్తారంటే అది ప్యూర్ జ్ఞానం కాదండి. బట్ మనకేంటంటే ఒక క్లాస్ లో ఒక 60 మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా అయితే మనం అందరికీ అర్థమయ్యేలాగా చిన్న చిన్న దృష్టాంతాలు చెప్తామో వశిష్ఠుల వారు కూడా శ్రీరాముడికి అలా దృష్టాంతాలు చెప్తూ రామ దృష్టాంతాలు అనేది ఒక అది ప్రామాణికం కాదు బట్ ఒక బేస్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది చెప్పానని చెప్తూ ఉన్నారు. అయితే ఈ కర్మలు చేసేవాళ్ళు ప్రజెంట్ మనం గృహస్థులు కానీ ఎవరైనా సరే వాళ్ళకేంటి మార్గం అన్నప్పుడు పూర్వజ్ఞానం నందు బుద్ధి స్థిరపడేంత వరకు మనం సౌజన్యంతో జీవించాలి, శాస్త్రం వింటూ సాధు సాంగత్యం చేస్తూ ధర్మబద్ధమైన కర్మలు చేయాలి. అంటే పురుషార్థాలు ఎవరికైతే ఏవైతే మనకి ఎలిజిబుల్ మనకి ఏదైతే ఉన్నాయో ఆ పురుషార్థాలను అచీవ్ చేస్తూ ఉంటాయి. క్రమంగా విచారపరాయణుడై తురియ పదమును పొందాలి. ఈ మాండూక్య ఉపనిషత్తులో కూడా తురియ స్థితి గురించి చాలా ఎలాబరేటివ్ గా 7th శ్లోకాలో చెప్పారండి. అయితే ఎవరు ఎవరికి ఈ తురియ స్థితి అందుతుంది, లేకపోతే ఎవరు ఈ మోక్షాన్ని పొందొచ్చు, ఎవరు ఈ పరబ్రహ్మ తత్వాన్ని అవగతం చేసుకుంటారంటే దానికి గృహస్థ అయినా ఏదైనా సన్యాసి అయినా ఎవరైనా సరే ఈ తురియ స్థితి అర్హులేండి. మనం ప్రత్యక్షంగా చూడాలంటే గురుగారే చెప్పిన ఎగ్జాంపుల్స్ చంద్రశేఖరేంద్ర సరస్వతి కానీ భారతీ తీర్థులు కానీ వీళ్ళంతా కూడా అది ఆచరించి చూపారండి మరి. సో ఈ సద్విచార నిరూపణము అంటే జ్ఞానం, సదాచారం, విచారం అంటే ఎట్లయితే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. పంటను రక్షించుకోవడానికి రైతు ఏ రకంగా అయితే వడిసెలు అనేది ఉండేది అప్పుడు పల్లెటూళ్ళలో మనం చాలా మంది చూసుకుంటారు. అవి విసురుతూ వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళు ఆనందం పొందుతారు. అట్ ద సేమ్ టైం ఈ పక్షులు కానీ ఎలాంటివి పంటను నాశనం చేయకుండా కూడా చూసే మార్గం వాళ్ళు చూస్తారండి. అలానే మనం ఎప్పుడైతే ఈ శాస్త్రాలని అవగతం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఈ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకోలేము బుద్ధి ద్వారా, బట్ దాన్ని ఎలా ఆ ప్రాక్టీస్ ఫస్ట్ ఆ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మీలో మీరే చాలా మార్పులు చూడటం, మీరు ఒక కన్స్ట్రక్టివ్ ఒక డిసిప్లిన్ వచ్చేయడం మీకు అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు అండి. ఎందుకంటే ఇది ఒక మన ఆర్గనైజర్స్ చెప్పినట్టు ఇది ఒక రీసెర్చ్ టాపిక్ అండ్ ఓన్లీ డిఫికల్టీ 6 మినిట్స్ లో ఇంత టాపిక్ కవర్ చేయడం అనేది కొంచెం టిపికల్, బట్ ఐ హావ్ డన్ మై లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ధన్యవాదాలండి. అదే నేను ముందే చెప్పాను కదా ఇది చాలా కష్టం. అదే అక్కడ గురువు గారు అన్ని శ్లోకాల్ని మనకి ఎలా గంటల్లో కుదించి చెప్పారో ఇప్పుడు నేను ఇచ్చిన గంటని వీడు పాపం 6 నిమిషాల్లో 7 నిమిషాలు నేను ఇచ్చిన టైంలో అందరూ కష్టపడి చెప్తున్నారు. నాకు నచ్చింది ఇక్కడ సాధు సంఘం అంటే మనకున్నది మన ఈ గురుభ్యో నమః గ్రూప్ అండి. గురువు గారి ఆశీర్వచనంతో అందరం ఒకే ఆలోచన ఉన్న వాళ్ళు, ఆయన్ని నమ్మిన వాళ్ళు, ఆయన దారిలో వెళ్ళబోతున్న వాళ్ళు ఇందులో ఉన్నారు. సో మన అందరం ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వాళ్ళు ఇచ్చిన టాపిక్ ని గ్రూప్ లో ఉన్నావు అని మెంబర్లా కాకుండా ఇచ్చిన టాపిక్ ని మిస్ అవ్వకుండా, రేపు అన్నది కాకుండా, రేపు అన్నది ఎప్పుడు మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు అది గోడ మీద రాసుకోవాలని, అది రేపుతోనే ఉంటుంది. ఇచ్చిన టాపిక్ ని ఇచ్చినట్టు వింటూ మొన్న నేను వెళ్ళి ఇండియాలో గురువు గారిని స్వయంగా కలిసినప్పుడు కూడా ఆయన అదే అన్నారు, నాకు గురుభ్యో స్టూడెంట్స్ ఇచ్చే పెద్ద గురుదక్షిణ అందరూ విని నోట్స్ రాసుకుని మురళిలో పార్టిసిపేట్ చేయడము అని. సో ఆయన పేర్లు ఇవ్వగానే 5 నిమిషాల్లో ఫినిష్ అయిపోయిన రోజు నిజంగా గురుభ్యో నమః మంచి గ్రూపు అని నేను మనందరం అనుకోవచ్చు. సో వీ డోంట్ నీడ్ టు అంటే కీప్ ఆన్ మళ్ళీ రిక్వెస్ట్ లేకుండా ఇలా పెట్టంగానే రెడీగా ఉండాలండి. ఆ రేంజ్ లో మనం అందరం ఎప్పటికప్పుడు ఎప్పుడు మురళి అనౌన్స్ చేస్తారా నా పేరు ఇవ్వాలి అన్నట్టుగా విని అలర్ట్ గా రెడీగా ఉంటే ఎస్ వీఆర్ లైక్ వీఆర్ డూయింగ్ దిస్ రియలీ గుడ్ అది మన సత్సాంగత్యం అంటే. ఇప్పుడు మన మురళికి వెన్నెముక లాంటి వారు మన మధుకర్ గారు మాట్లాడబోతున్నారు. ఇందులో ఈ సాధనా క్రమాన్ని చెబుతూ సిద్ధి లక్షణాలు చెబుతున్నారు. సాధు సాంగత్యం వలన వివేక వైరాగ్యాలు కలుగుతాయి. దాన్ని కాపాడుకుంటేనే మనకి మోక్షం లభిస్తుంది. జ్ఞాన విచారాలు సదాచారంతో సాగాలి. ఇక్కడ ఉత్పత్తి ప్రకటన ప్రారంభం అవుతుంది. దాని గురించి ఇప్పుడు మనకి మధుకర్ గారు వివరంగా చెప్తారు.
శ్రీ గణేశాయ నమః. శ్రీ మహత్తు ఋషభ్యో గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఇప్పుడు ఉత్పత్తి ప్రకరణం గురించి చెప్పబోతున్నారండి. వేదాంత శాస్త్రం ప్రకారము బ్రహ్మమును పొందడము అంటే లేని దానిని పొందడం కాదు, ఉన్నదానిని గ్రహించడం. అంటే మనం బ్రహ్మము అయి ఉన్నాము, దానినే మనం పొందుతున్నాము. మనం బ్రహ్మము అయి ఉన్నాము అయినా అది పొందడం ఏంటి అంటే అది అయి ఉన్నాము అని మనకు తెలియబడటలేదు. ఎందుకు లేదంటే ఆ బ్రహ్మమును మరిపించే వస్తువు జగత్తు ఉన్నది. కనుక బ్రహ్మము, జగత్తు, జీవుడు అని మూడు వస్తువులు ఉన్నాయి. నిజానికి జీవుడు బ్రహ్మమునికి చెందినవాడు అయినప్పటికీ జగత్తుతోనే తాదాత్మ్యం చెంది ఉన్నాడు. మరియు ఈ అలవాటును వదులుకోలేకపోతున్నాము. జగత్తు సత్యము అనేటటువంటి భ్రాంతిపూర్వకమైన అలవాటు మనకి ఎప్పటి నుండో ఉన్నది. అందుకు విచారణ ద్వారా తొలగించుకోవలెను. ఆ విచారణ ఎలా చేయాలో తెలుసుకుందాం. మహావాక్యములను అంటే జీవ బ్రహ్మైక్యమును తెలియజెప్పే వాక్కులను విని అభ్యసించడం వలన బ్రహ్మము బ్రహ్మమవుతున్నాడు. అంటే మనము బ్రహ్మమునకి భిన్నములు కాము అనే ఎరుక తెలుస్తుంది. కనుక మన సస్వరూపమును తెలుసుకొని బ్రహ్మముతో ఐక్యమవుతున్నాము. త్రాడు యందు పాము కనపడినట్లు బ్రహ్మమునందు జగత్తు కనపడుతున్నది. త్రాడు అనే సత్యస్వరూపం తెలియగానే పాము అనే భ్రాంతి పోయినట్లుగా బ్రహ్మము యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే సంసారం అనే భ్రాంతి నశిస్తుంది. ప్రపంచంతో తాదాత్మ్యము బంధము, పరమాత్మతో తాదాత్మ్యము జ్ఞానము. అలాగే దృశ్య ప్రపంచం ఉంది అనేటటువంటి భావంతో కూడిన అనుబంధమే బంధము. దృశ్యము నశిస్తే బంధం కూడా పోతుంది. ఆ దృశ్యము ఎలా తొలగిపోతుందో చెప్తుంది ఉత్పత్తి ప్రకరణం. ఈ ఉత్పత్తి ప్రకరణంలో ప్రపంచము ఉంది అనే భావము ఎలా పుట్టింది, అది ఎలా పోతుంది, ఆ పుట్టి పోవడము మధ్య ఉన్న స్థితి ఏమిటి అనే విషయాలు వివరించారు. వ్యష్టికి సుషుప్తిలో స్వప్నం లయం, వ్యష్టికి సుషుప్తిలో స్వప్నం లయమైనట్లు ఈ సమిష్టి రూపము అయిన జగత్తు ప్రళయంలో లయం అవుతుంది. ఎప్పుడైతే సంపూర్ణమైన జగత్తు లయించిపోయాక ఏదైతే ఉందో అదే అసలు ఎప్పుడూ ఉన్న వస్తువు. ఆ ఉన్న వస్తువు యొక్క లక్షణం, దానికి ఒక నామము లేదు, రూపము లేదు, అభివ్యక్తము లేదు. అది వెలుగు కాదు, చీకటి కాదు. దానికి క్రియ అనేది ఏదీ లేదు, దానికి పరిమితి లేదు. అంటే అది జడమా? కాదు, అది కేవల చైతన్య స్వరూపం. దాన్ని కేవలం సత్ మాత్రమే అనాలి, అంటే దానికి ఉనికి మాత్రమే ఉంది. అది అంధకారము కాదు, తేజస్సు కాదు. ఆ సత్తుకి శాస్త్రం పెట్టిన పేర్లు వృతం అని, ఆత్మ అని, పరబ్రహ్మము అని, సత్యము అని మొదలగు పేర్లతో చెప్పబడుతుంది. దీనిని బట్టి హిందూ ధర్మం ప్రతిపాదించిన పరమ సత్యము, దేనిని మనం దేవ అని అంటున్నామో అది నామరూపాత్మకమైన స్త్రీపుం భేదాత్మకము అయినది కాదు. ఈ పరబ్రహ్మము అనే విషయము కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది అని మనం గర్వించదగ్గ విషయము అని మన గురువుగారు అన్నారు. పరబ్రహ్మ వస్తువు ఎటువంటి వికారము లేకుండా కేవలం శుద్ధమైనది, చైతన్య స్వరూపమైనది. అలాంటి దాని నుండి జగత్తు వివర్త భావం పొంది వ్యక్తమవుతున్నది. దర్పమునందు వస్తువులు ఎలా తెలియబడుతున్నవో అలాగే పరమాత్మ యందు జగత్తు భాసిస్తున్నది. అంటే ఇక్కడ దర్పమునందు వస్తువులు అంటే మనము దర్పంలో వస్తువులు కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నీటి ధార పడుతుంది అనుకోండి, అరే అది పట్టుకుందామని చేయి పెడితే అప్పుడు అర్థమే టచ్ అవుతుంది మనకి. అంటే ఆ వస్తువులు మనకు ఉన్నట్టు కనిపిస్తాయి. ఒకసారి దర్పం అనే భావం రాగానే అది మిథ్య అని తెలిసిపోతుంది. ఎలాగైతే కలకంటున్నంతసేపు సత్యం అని ఎలా అనిపిస్తుందో అలా మనలో అజ్ఞానము ఉన్నంతసేపు జగత్తు సత్యము అని అనిపిస్తుంది. వెలుక వచ్చినప్పుడు కల అసత్యమైనట్లుగా విచారంతో ప్రబోధం కలిగితే అప్పుడు ప్రపంచం కూడా అసత్యము అని తెలుస్తుంది. సృష్టి యొక్క ఆదియందు ఆ పరమాత్మ చైతన్యం నుండి సంకల్ప వికల్పాత్మకము అయిన ఒక మనోధర్మము ఉత్పన్నమైనది. సమస్త జీవుల కర్మలు అనుభవింప చేయడానికి పరమాత్మ సమస్త విశ్వాన్ని ఉత్పన్నం చేయడానికి కేవలం ఒక సంకల్పం చేసుకున్నారు. ఈ సంకల్పాన్ని సమిష్టి మనస్సు అంటారు. ఇది మనోమయ, దీనికి మనోమయ శరీరం అని కూడా పేరు. ఈ మనస్సు సర్వ జీవులకి సంబంధించిన మనస్సు. ఇది పరబ్రహ్మమునకు వేరు కాదు. ఈ సంకల్ప శరీరం నుండి పంచభూతాత్మకము పంచ తన్మాత్రముకము అయిన రకరకాల దేహాలతో ఉన్న జగత్తు సృజింపబడినది. ఇలా ఏర్పడిన ప్రపంచమునందు బ్రహ్మమే ఉన్నది. ఎలాగైతే బంగారం నుండి తయారు అయిన ఉంగరమునందు బంగారమే ఉన్నదో, అలాగే పరబ్రహ్మ మనోమయ శరీరం నుండి ఏర్పడిన జగత్తునందు పరబ్రహ్మమే ఉన్నది. అయితే ఇప్పుడు జగత్తు లేదా అంటే ఎండమావిలో నీరు ఉన్నట్లు ఎలా కనపడుతున్నదో, బ్రహ్మమునందు జగత్తు ఆ విధముగా ఉన్నట్లు భాసిస్తున్నది. అలా ఈ కల్పిత బ్రహ్మమునకు కొన్ని పేర్లు ఉన్నవి. అవి అవిద్య, సంస్కృతి, బంధం, మాయా, మోహము, మహత్తమః. ఈ జగత్తు యొక్క ఈ జగత్తు భావం ఎలా పోతుందో మనం తర్వాత స్పీకర్ సరిత గారి ద్వారా తెలుసుకుందాం. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
శ్రీ మహాగణాధిపతి అయిన మహా శ్రీ గురుభ్యో నమః. ఈ జగత్తు లేదు, జగత్తు లేదు అన్న మాటలకు జగత్తు పోదు. నేదం నేదమితి వ్యర్థ ప్రలాపైకి నోపశామ్యతే. విచారం చేసేవాడు కబుర్లతో కాలక్షేపం చెయ్యడు. అదేవిధంగా తర్కాలతో యుక్తులతో ఇది పోదు. బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి యుక్తిని సహాయంగా తీసుకోవడమే తప్ప. ఉదాహరణకు సముద్రము, తరంగాలు. సముద్రం అనే జ్ఞానం వచ్చేటప్పటికీ లేచిపోయే తరంగాలు కాకుండా ఉండిపోయే సముద్రం ఎలా గుర్తొచ్చిందో, బ్రహ్మంను ఆధారం చేసుకుని పుడుతూ పోతూ ఉన్న జగత్తు కాకుండా నిలిచిపోయిన అనంతమైన అఖండమైన సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే దృష్టిలో ఉండాలి. అదే బ్రహ్మం నందు దృష్టి. జగత్ దృశ్యం తు యజ్ఞస్తి న సామ్యక్ ఏవ కశ్చిత్, నాశతో విద్యతే భావో నా భావో విద్యతే సహ. లేనిదానికి ఉండడం అనేది లేదు, ఉన్నదానికి లేకపోవడం అనేది లేదు. చైతన్య స్వరూపమైన ఆత్మ ఈ మనస్సు ద్వారా ఏది చూస్తే అది దృశ్యం. దృశ్యం బయట ఉందా, లోపల ఉందా? లోపల ఉన్నప్పటికీ బయట ఉన్నట్లు కనిపిస్తుంది, అదే మాయ. తురాపానం చేసిన వాడు మత్తు వదిలాక తన స్వస్వరూపం ఎలా తెలుసుకుంటాడో అలా ఈ జగత్తుతో తాదాత్మ్యం వదిలిన వాడికే స్వస్వరూపం తెలుస్తుంది. ధ్యాన సమాధుల ద్వారా మోక్షం రాదు. పతంజలి యోగశాస్త్రం సహాయకారి అవుతుందే కానీ పూర్ణ సిద్ధి కాదు. ఆదిశంకరాచార్య గారు చెప్పినట్లు, నా కర్మణ నా తపస నా జపై నా సమాధి. మోక్షం రావడానికి ఒకటే మార్గం, దృశ్య జగత్తు పూర్తిగా తమసిపోవాలి. అధిష్టానమైన చైతన్యమే మనమని మిగిలిపోవాలి. అంకురానికి దేశకాల సహకారం రాగానే మొక్క అయినట్లు జీవులకి ఈ కర్మ వాసన రూపంలో దృశ్య జగత్తు ఉంటుంది. అది పక్వమయ్యే కాలానికి అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక కథ చెబుతాను రామ, ఇవి అన్ని కల్పిత పాత్రలే. ఆకాశజుడు అనే ఒక బ్రాహ్మణుడున్నాడు, పరమ ధార్మికుడు. ఎప్పుడూ ధ్యానం నందే ఉంటాడు. బయట జగత్తును చూస్తూ ఉన్న బ్రహ్మం నందే నిష్ఠగా ఉంటాడు. మృత్యువుకు ఈయన్ని పట్టుకోవడం కాలేదు. అప్పుడు యముడి దగ్గరకు వెళ్ళి అడుగగా, ఈయనకు ప్రాక్తన కర్మలు లేవు కనుక పట్టుకోలేవు అని చెప్తాడు. అప్పుడు మృత్యు అడుగుతాడు, శూన్యం నుంచి ఎలా కలిగాడు అని. మహాప్రళయ కాలంలో ఏది మిగల్లేదు అంటే జగత్తు లేని టైంలో ఏది ఉందో అది ఏకమాత్రం శాంతం, నిత్యం, ప్రకాశం, సూక్ష్మం. సూక్ష్మం అంటే ఇంద్రియాలకు గ్రాహ్యం కానిది, అనంతం. ఈ నామాలు విచారణ చేస్తే బ్రహ్మ తెలుస్తాడు. ఇక్కడ శూన్యం అంటే జగత్తు అనే వ్యక్తీకరణ లేదు అని మాత్రం. బ్రహ్మం నందు అభివ్యక్తి ఆకాశజుడు. అప్పుడు రాముడు, మీరు ఎవరి గురించి చెప్తున్నారో నాకు తెలుసు, మా ముత్తాత గురించి చెప్తున్నారు అని అంటారు. బ్రహ్మమే అన్న స్పృహ ఉన్నవాడు బ్రహ్మదేవుడు. తన నుంచి జగత్ కల్పన చేయగల శక్తి ఉంది. కల్పించిన జగత్తు తాననే అజ్ఞానం ఆయనకు లేదు. ఇదే బ్రహ్మదేవుడికి జీవులకి తేడా. కాన ఆయనను పట్టలేవు. మనం అనుకునేది భగవంతుడు కాదు. శాస్త్రం ద్వారా విచారణ చేసి పరిపూర్ణంగా తెలుసుకుంటేనే భగవతత్వం అర్థమవుతుంది. బ్రహ్మాఖిల పరాకాశ వపుడు ఆక్రమ్య కథం, ఆకాశం శరీరం బ్రహ్మ మనోమాత్రం చ సంకల్ప. బయట ప్రపంచంతో ఆలోచిస్తే పరమాత్మలో అభివ్యక్తి అయిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి నుంచి జగత్తు. మనలో ఆలోచిస్తే చిత్రూపమైన ఆత్మ నుంచి మనస్సు, మనసు నుంచి శరీరాది ప్రకృతులు ఏర్పడతాయి. రాముడు అడుగుతాడు, ప్రార్థన కర్మలు ఉంటేనే కదా శరీరాన్ని పొందుతాడు. ఈ మహానుభావుడికి సంకల్పమే రూపమైంది కనుక కర్మలు లేవు. ఈయన శరీరాన్ని ఆతివాహిక శరీరం అంటారు. మనకు ఉంటుంది ఆతివాహిక శరీరం. ఆతివాహిక శరీరంతో పాటు ఆదిభౌతిక శరీరం కూడా ఉంటుంది. ఆతివాహిక శరీరం దేన్నైనా కల్పించగల శక్తి కలది. బ్రహ్మదేవుడి నుంచి జగత్తు ఏర్పడింది కనుక ఆయన ఎలా బ్రహ్మరూపుడో ఈ జగత్తు కూడా బ్రహ్మరూపమే అని గ్రహించు. కారణం ఏదో కార్యం అదే అవుతుంది. అతనికి ఆదిభౌతిక శరీరం లేదు. ఇది ఉత్పత్తి ప్రకరణం కదా, అందుకే ఉత్పత్తి గురించి బోధించారు వశిష్ఠ మహర్షి. అప్పుడు రాముడు అడుగుతారు, మనస్సు వల్ల ఇవి అన్ని వచ్చాయి కదా, మనస్సు ఎలా ఉంటుంది? ఈ ఆకారాలు లేని దానిని కూడా అనేక ఆకారాలుగా చేసి చూపించేదే మనసు. అద్దంలో కొండలు కనబడుతున్నంతసేపు దృశ్యం ఉన్నట్లే మనసులో ప్రపంచం కనబడుతున్నంతసేపు ప్రపంచం ఉన్నట్లే. మనసులో ప్రపంచం కనబడటానికి కారణం వాసనలు. ఈ దృశ్య జగత్తు ఉందా లేదా? హృదయంలో దృశ్య జగత్తు లేకుండా చూసుకుంటే ఆ చిద్వస్తువు మాత్రమే అనుభవానికి వస్తుంది. ఒకదాన్ని గ్రహించగలిగేటటువంటి చిత్శక్తి ఒకటి ఉంది, అది దర్శనం. దానితో ప్రపంచాన్ని చూడడం అనే క్రియ వల్ల ద్రష్ట అయ్యాడు. చూడబడే ప్రపంచం ఉంది, కానీ దీన్ని నేను చూస్తున్నాను చూడబడే వస్తువు తీసేస్తే చిత్శక్తి మాత్రమే మిగిలింది. దృశ్యం అనే భావం పోతే ద్రష్ట మిగిలాడు అనే భావం కూడా పోవాలి. చూస్తున్నాను, ఒకప్పుడు చూసిన వాడిని అని కూడా పోవాలి. ఉంటే మళ్ళీ బీజ రూపంలో ఉన్నట్లే. కనుక ఆ సమయం, ఆ త్రిపుటి, ఏకత్వం, ఆ ఏకత్వమే కైవల్య స్థితి. అప్పుడు రాముడు అడుగుతారన్నమాట, కొండల అంత కనపడుతుంటే, జరామరణాలు కనపడుతుంటే, అసలు లేవు, పుట్టలేదు, పోదు అని చెప్తూ ఉంటే నాకు ఇదంతా మీరు చెప్తున్నారు కానీ వింటున్నాను కానీ నమ్మబుద్ధి వేయట్లేదయ్యా అంటే, అప్పుడు వశిష్ఠ మహర్షి, రామ, నమ్మబుద్ధి వేయట్లేదు అంటే దృశ్యం మనకు అంత అలవాటైపోయింది నాయన. దానికి భిన్నమైన దాన్ని ఆలోచించడానికి మనసు అంగీకరించలేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహం అని ఉపనిషత్ వాక్యం. స్ఫురతి వల్గతి గచ్చతి యాచతి భ్రమతి మధ్యతి సంహరతి స్వయం అపరతాముపయాచ్యపి కేవలం చలతి చంచల శక్తి తయా మనః. చిత్తనే శక్తిని మనసు తీసుకున్నా మనసుకు ఒక లక్షణం ఉంది, చంచలమై తిరగబడే లక్షణం. చిత్శక్తి సాయంతో సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఆ శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే ఆ వికారాలకు లోను కాకుండా మనసు కంటే అతీతమైన స్థితికి వెళ్తావు. బ్రహ్మం గురించి తెలియజేయమని రాముడు అడిగారు. జగత్తు భ్రాంతి అని అర్థమయ్యేట్లు తీసుకెళ్లాడు. కానీ ఈ జగత్తు భ్రాంతి అనేది వెంటనే పోదు, బ్రహ్మ విచారణ చెయ్యాలి. బ్రహ్మం అంటే ముందే చెప్పినట్లు మహాప్రళయంలో దేని ఎందు లీనమైతాయో అదే బ్రహ్మం. జడమైన ఈ శరీరం, మనసు కూడా ఈ బ్రహ్మం చేతనే ప్రవర్తిస్తున్నాయి. ఎంత బహిర్ముఖత్వం తగ్గించుకుంటే అంత దృఢపడుతుంది. అది ఈ మానవ దేహంతోనే తెలుసుకోగలవు. ఈ బుద్ధికి మాత్రమే భగవంతుడు వివేకాన్నిచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడే ప్రపంచం సత్యం ఎలా అవుతుంది? అందరికీ అధిష్టానమైన చైతన్యం ఒక్కటే. ఈ శరీరం పతనం కాకముందే కేవలం విచారణలో బ్రహ్మతత్వం ఇది, బ్రహ్మతత్వం ఇది అని మననం చేశాక అప్పుడు నామరూపాత్మకమైన జగత్తు మిథ్యగా తోస్తుంది. దానిలో బ్రహ్మం తప్ప మరేమీ లేదని తెలుస్తుంది. బ్రహ్మంకు భిన్నంగా జగత్తును చూడడమే మిథ్య. బ్రహ్మం తప్ప మరో వస్తువు లేదు, జగత్తుగా కనబడుతున్నది కూడా బ్రహ్మమే అని ఎరుక సత్యమని తీర్మానించారు. ఏ తపస్సు చేస్తే దేహంలో బ్రహ్మం తెలుసుకోగలవు అని రాముల వారు అడుగుతారు. శ్రీ గురుభ్యో నమః.
మధుకర్ గారు, సరిత గారు చెప్పినట్టు మన లోపల ఉన్నది తెలుసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడ గురువు గారు చెప్పినట్టుగా లోపల మన ఈ దృశ్యానికి ఎంత అలవాటు పడ్డామంటే మనకి జగత్తే కనిపిస్తుంది కానీ బ్రహ్మం కనిపించట్లేదు. సో ఇక్కడ ముఖ్యంగా కావాల్సిన వివేక వైరాగ్యాల చేత, అభ్యాస పూర్వకమైన ప్రయత్నం చేత బుద్ధిని సంస్కరించుకోవాలి. అది సంస్కరించుకుంటేనే మనకి బ్రహ్మం లభిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పొందవలసింది బ్రహ్మము. ఇప్పుడు తర్వాత శ్యామల గారు కంటిన్యూ చేస్తారండి.
నమస్సర్వేభ్య. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. బ్రహ్మ విద్యాస్వరూపిణి శారదాంబకు నమస్కరిస్తూ అస్మత్ గురుచరణాలకు ప్రణమిల్లుతూ, యోగ వాసిష్టం ఇది మోక్షోపాయ గ్రంథం. ఇందాక అందరూ స్పీకర్స్ అందరూ అన్ని ఈ విషయాలన్నీ కూడా చెప్పేశారు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పబోతున్నానో అవన్నీ అందరూ చెప్పారు. అయితే పునరావలోకనం, నిరంతరం మననం చేసుకోవాల్సిన ముఖ్యాంశాలు కాబట్టి మళ్ళా నేను వాటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇది మనం మోక్షం కోసం ఏమి విచారించాలి, అందుకు మన బుద్ధిని ఎలా సంస్కరించుకోవాలి అంటే, ప్రతి ఒక్కరూ తమ బుద్ధిని వివేకము చేత, వైరాగ్యము చేత, అభ్యాసపూర్వకమైన ప్రయత్నం చేత, ఇంకా శమము, సంతోషము, సాధు సంగమము, తద్వారా పొందిన శాస్త్రాన్ని వివేచన చేస్తున్న సదాచారం ద్వారానే సంస్కరించుకోవాలి. జ్ఞాన సదాచారములలో మాత్రమే తెలియగలిగేది బ్రహ్మ విద్య. కావున మన ఎల్లప్పుడూ బుద్ధిని పదును పెట్టుకుని మాత్రమే బ్రహ్మమును పొందగలం అని వశిష్ఠులు వారు చెప్పారు. సర్వ జగత్తు లయమైన ఏది మిగిలి ఉంటుందో అదే బ్రహ్మము. మనం చూస్తున్న జగత్తు బ్రహ్మ మనకు భిన్నముగా కనిపిస్తుంది. విచారహీనత వల్ల జగత్తు ఒక వస్తువు, బ్రహ్మము మరొక వస్తువుగా కనపడుతుంది. కానీ విచారిస్తే ఉన్నది బ్రహ్మం ఒకటే. సచ్చిత్ అనేది బ్రహ్మము యొక్క లక్షణం. దాని సన్నిధి చేత ఆ రెండు లక్షణములు లేని జగత్తు ఉన్నట్లుగా కనిపిస్తుంది. దేని సన్నిధి చేత శరీరం మొదలుగుని జడ జగత్తు తెలుస్తూ ఉన్నదో ఆ చైతన్య స్వరూపమైన బ్రహ్మమును తెలుసుకోవాలంటే మనం ఆలోచించాలి, విచారించాలి. పరమాత్మను తెలుసుకోవటానికి అడ్డుకునేది అజ్ఞానమే, కనుక ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే విచారం అవసరం అని చెప్పారు వశిష్ఠుల వారు. మరి విచారశీలురు అంటే ఎవరు? తచ్చిత్త తద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతస్య తన్నిత్యం తుష్యంతి చరమంతి చ. తత్ అనబడే బ్రహ్మము యందు ఎవరు చిత్తము ప్రాణము సమర్పిస్తారో అలాంటి వారు కలిసినప్పుడు వారితో కలిసి ఎవరు బ్రహ్మచింతన భావంతో దాని గురించే చెప్పుకుంటూ విచారిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారో అటువంటి రసికులని విచారశీలురు అని బ్రహ్మానంద రసికులు అని అంటారు. ఈ బ్రహ్మం లభించటానికి మనం ఏం చేయాలి? నదేవో జ్ఞాయతే రామ న తపస్నాన కర్మభి అన్నట్టు దేవదేవుడు తపస్సులు స్నానకర్మలకు లభించడు, అది స్వపౌరుష ప్రయత్నేన వివేకేన వికాసినాం అన్నట్టు నీదైన ప్రయత్నంతో వివేకముతో వికసించిన జ్ఞానంతో పొందాలి. కాబట్టి జ్ఞానం వికసించాలి అంటే స్వపౌరుష ప్రయత్నం ఉండాలి. అలాగని తపస్సును నిరాకరించలేదు. రాగద్వేషాది లక్షణములు ఉన్నవాడు తపస్సు దానాలు చేస్తే అవి క్లేశకరమే అవుతాయి, తప్ప చిత్తశుద్ధిని మోక్ష పదాన్ని ఇవ్వవు. అందుకే ఎంత ఉత్తమ సాధనైనా రాగద్వేషాలతో కలుషితమైతే అది సిద్ధింపదు. తత్వజ్ఞానం కోరిన వాళ్ళు యథా సంభవయ వృత్య లోకశాస్త్ర అవిరుద్ధయ సంతోష సంతుష్టమన భోగగంధం పరిత్యజేత్ అని చెప్పినట్టు లోక విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైన పనులు చేయరాదు. లోకశాస్త్ర విరుద్ధం కాని జీవికతో వృత్తితో సంపాదించి అటువంటి శుద్ధమైన ఆర్చనతోనే శుద్ధమైన చిత్తంతోనే బ్రహ్మజ్ఞానం తత్వజ్ఞానం పొందగలరు. ఎప్పుడు సంతృప్తిగా సంతోషంగా ఉండాలి, మనకు ఉన్నదానితో సంతోషంగా జీవించగలగాలి. కనుక భోగగంధం భోగవాసనని విడిచిపెట్టాలి. భోగం ఉన్న చోట యోగం ఉండదు కదా. మరి చిత్తాన్ని ఎలా ఉంచుకోవాలి మనం? యథా సంభవం ఉద్యోగాత్ అనుద్విగ్నతయా స్వయా అనగా ఎల్లప్పుడూ ఉద్వేగం లేని చిత్తం ఉండాలి. సాధుసంగ సత్యాస్త్రాలోచన అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా యథా ప్రాప్తార్థ సంతుష్ట, ఇది చాలా ముఖ్యమైన విషయం. జ్ఞానం పొందకోరిన వారు దొరికిన దానితో సంతోషపడేటటువంటి స్వభావం కలవారై ఉండాలి. నిషిద్ధ కర్మలని ఉపేక్షించాలి. సాధు సంగమ సత్యాస్త్ర పర శీఘ్రం సముచ్యతే అన్నారు. సాధు సంగమం సత్యాస్త్రాలోచన ఈ రెండే ముఖ్య అంశాలు. ఈ విధమైన శిక్షణలో ఎవరు బ్రహ్మ విచారం చేస్తారో వారి పట్ల మాత్రమే బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు దయ చూపిస్తూ అనుగ్రహిస్తారు. సాధు పురుషులు సాధు సంగమం అన్నారు కదా, మరి వారు ఎట్లా ఉంటారు? వారు ఎటువంటి వారు? శృతి స్మృతులను ఎవరు నిష్ఠగా అనుసరిస్తూ జీవిస్తారో వారిని సాధు పురుషులు అంటారు. శాస్త్రచోదితమైన కర్మల ప్రకారం జీవించేవారినే మనం ఆశ్రయించాలి. వారికి జ్ఞాన వైరాగ్యాది విశిష్టయుక్త అంటే వారు జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉండాలి. అటువంటి సాధు పురుషులను ఆశ్రయించి వారి శిక్షణలో శాస్త్రాలోచన చేస్తే పరమాత్మని పొందగలం. బ్రహ్మము ఎక్కడ ఉన్నారు? బ్రహ్మము ఎక్కడ దూరంగా లేరు. ఏష దేవ కథితో నైష దూరేవ తిష్టతే, శరీరే సంస్థితో నిత్యం. బ్రహ్మము మన శరీరంలోనే ఉన్నాడు. శరీరానికి జడత్వం ఉంది, రకరకాల వికారాలు ఉత్పత్తి నాశనం ఉన్నది. ఇన్ని ఉన్నా శరీరంలోనే ఇవన్నీ అంటకుండా చిన్మాత్రమైన వస్తువు ఏది ఉంటుందో అదే బ్రహ్మము. అంటే నశించే లక్షణములున్న వాటిలోనే నశించని వాడు ఉన్నాడు అని తెలుసుకునేవాడే తెలివైనవాడు. ఏష సర్వమిదం విశ్వం న విశ్వం చైవ సర్వగహ అనక ఈ విశ్వమంతా ఆయనే, కానీ నిజానికి విశ్వమన్నదే లేదు. అంటే బ్రహ్మము విశ్వమునకు వేరు కాదు. ఎలా అయితే మనం బల్ల మీద పుస్తకం వలె బ్రహ్మము వేరుగా ఉండదు. బ్రహ్మము అనగా సముద్రంలోని కెరటల్లా అభిన్నం, కావున ఆయనకి విశ్వమనే మనకు వస్తువే లేదు. మరి బ్రహ్మమునకు తెలుసుకోవడానికి మార్గం ఏమైనా ఉందా? ఉపనిషత్తులో ఒక మాట ఉన్నది, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎవరికైతే బ్రహ్మమునందు దృష్టి కలిగిందో వారికి వెంటనే హృదయ గ్రంథి తెగిపోతుంది, సంశయాలు తొలగిపోతాయి, అలాగే కర్మబంధాలు కూడా తొలగిపోతాయి. అంటే జగత్తు యొక్క మిథ్యాతత్వము తెలుసుకోవడం కంటే బ్రహ్మమును గ్రహించడానికి మరొక ఉపాయం లేదు అని వశిష్ఠుల వారు బోధించారు. శివాయ గురవే నమః.
ధన్యవాదాలండి. చివరిలో అందరికీ బాగా నచ్చుంటుంది, అన్నీ తెగిపోతాయన్నమాట.
కానీ ముందు చెప్పింది చూడండి ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉందో, అవన్నీ తెగడానికే చాలా 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 కష్టపడాలి. ఎన్నోసార్లు చెప్పారు గురుగారు, ఏకాగ్రంగా వింటేనే జ్ఞానం లభిస్తుంది, కొంచెం పక్కకి వెళ్ళామా అది మనకి అంతు చిక్కదు. ఇవి ఈ గురుగారి ప్రవచనాలన్నీ మేము విన్నవి ఎన్ని రోజులు ఇప్పటిదాకా ప్రతిదీ అలాగే ఉంది. ఒక్కొక్కటి 4 సార్లు విన్నా ప్రతిసారి మీరు కొత్తది నేర్చుకుంటారు అందరూ. సో మనం ఇప్పుడు ఏకాగ్రంగా వినడానికి ట్రై చేద్దాం. బ్రహ్మగారు
నమస్కారం అండి. శ్రీ మహాగణపతి అయిన నమః, శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అలా వివరించి వశిష్ఠుల వారు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలిచి మళ్ళీ ఆకాశజుని ప్రస్తావన తీసుకువచ్చారు. బ్రహ్మం ఆకాశంలో వ్యాప్తి చెంది ఉంటే ఆకాశజుడు దాని నుండే సంకల్ప రూపమైన ఒక పురుషుడిగా ఉత్పన్నమయ్యాడు. ఆ సంకల్పానికే స్పందన అని పేరు. సుషుప్తి నుండి స్వప్నంలోకి వెళ్ళడానికి ఎలాగైతే స్పందన కారణమో, ప్రళయం నుంచి ప్రపంచం రావడానికి కూడా ఒక స్పందన కారణం. ఆ స్పందనను ఈక్షణం అంటారు. ఈక్షణ శక్తి నుంచే వచ్చాడు ఆకాశజుడు. ఐక్షయ అని ఉపనిషత్తులలో వివరింపబడేది ఇదే. మనం కామాక్షి మీనాక్షి విశాలాక్షిగా కొలుచుకుంటున్న శక్తి ఇదే. ఆకాశజుడు సర్వజీవులను సృష్టి చేయడానికి వచ్చిన ప్రథమ సమిష్టి జీవుడు. జీవులకు జనన మరణాలు ఉంటాయి, కానీ ఆకాశజునకు జనన మరణాలు ఉండవు. నిప్పు నుంచి రవ్వలొచ్చినట్టుగా ఆకాశజుడి నుంచి అనేక లోకాలు అనేక జీవులు ఏర్పడ్డారు. రవ్వలలో కూడా నిప్పే ఉన్నట్టుగా ఈ జీవుల్లో కూడా ఆ బ్రహ్మమే నిండి ఉన్నది. మన శరీరం గురించి మనం విచారణ చేస్తే ఈ శరీరం పొందక ముందు మన రూపం తండ్రి శరీరంలోని రవ్వ మాత్రం కదా. మరి మన రూపం ఆ రవ్వ మాత్రమా లేక ఇప్పుడున్న శరీరమా? మరి ఈ శరీరం పోయాక మన రూపం ఏమిటి? మనలో ఒక సూక్ష్మ శరీరం, దాని లోపల ఒక కారణ శరీరం ఉంటాయి. ఆ రెంటినీ కలిపి ఆదివాహిక దేహం అంటారు. స్థూల దేహంతో కలిసి ఉన్న ఆదివాహిక దేహం జీవుడు. హిరణ్య గర్భుడు కూడా ఆదివాహిక దేహం ఉన్నవాడే, కానీ జీవుల వలె ఆయన కర్మలతోనూ వాసనలతోనూ దేహం తెచ్చుకోడు, కేవలం సంకల్ప మాత్రంతో దేహం తెచ్చుకుంటాడు. రవ్వలంటే ఆదివాహిక దేహం కలవారే. వారి వారి వాసనలను బట్టి పృథివీ మొదలైన భూతాలుగా ఏర్పడాయి. ఎలాగైతే రవ్వ మాత్రం నుంచి మన శరీరం తయారైందో, ఆ హిరణ్య గర్భుడి నుంచి ఈ విశ్వం అంతా తయారైంది. ఆ హిరణ్య గర్భుడి నుంచి రవ్వంలాగా ఏర్పడిన తర్వాత ఇంద్రియాది దేవతలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, కాలము, అహంకారము ఏర్పడి పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి పంచీకరణం అయ్యి జగత్తు ఏర్పడింది. ఆ చిన్న రేణువులలోనే సంకల్పాలు వాసనలు దాగి ఉన్నాయి. పెన్ డ్రైవ్ లో సినిమా అంతా పట్టినట్టుగా అనమాట. ఆ రేణువులోనే ఆకాశం ఉంటుంది, అందులోనే అనుభవించేవన్నీ తయారు చేసుకోగలడు జీవుడు. అయితే చిచ్చక్తి వలన మాత్రమే ఇవన్నీ తయారవుతున్నాయి. రత రేణువులుగా ఉన్నవి అనాకారములు, అందులో ఉన్న పంచతన్మాత్రలే ఆ రేణువులలో ఉండే శక్తులు. పంచతన్మాత్రలకి పరావ్యవహిత స్థిత శక్తి కారణం, ఇదే చిచ్చక్తి. పరమ ఉత్కృష్టమైన మరియు సృష్టిని నడపగలిగే శక్తి, దీనికే మాయాశక్తి అని కూడా పేరు. మరి ఆ చిచ్చక్తికి కారణం కేవలం చైతన్యం మాత్రమే. ఆ చైతన్యమే పరమాత్మ. జగత్తుని చైతన్యం అనే దృష్టితో చూస్తే ఉన్నదంతా ఒక్కటే, ఉపాధుల దృష్టితో చూస్తే వేరువేరుగా కనబడుతుంది. ఉపాధులు వాసనల వలన, సంకల్పాల వలన కల్పింపబడతాయి. ఉపాధి కల్పించుకోవడానికి శక్తి మాత్రం చిచ్చక్తి నుంచే వస్తుంది. కానీ కేవలం వాసనలకు సంకల్పాలకు మాత్రం ఉపాధి కల్పించే శక్తి లేదు. ఈ చిచ్చక్తి బ్రహ్మముదే. బ్రహ్మం పూర్ణ చైతన్యమయం, సర్వజ్ఞం, సర్వశక్తిమయం. బ్రహ్మకు కూడా సృష్టించే శక్తి ఆ చిచ్చక్తి నుంచే వచ్చింది. కాబట్టి పితీలికాది బ్రహ్మ పర్యంతం అంతటా ఆ చిచ్చక్తే వ్యాపించి ఉన్నది. జగత్తు అంతా చిచ్చక్తి యొక్క విలాసమే. చిచ్చక్తి చేతనారూప చిరేక రసరూపిణి అని అమ్మవారి నామాలకి అర్థం ఇదే. మరి ఆ చిచ్చక్తి సత్రూపమైన బ్రహ్మముదే. విత్తనమేదో వృక్షం అదే కదా. బ్రహ్మమనే బీజం నుంచి జగత్తు అనే వృక్షం వచ్చింది. కనుక ప్రపంచమంతా బ్రహ్మమే. అయితే బ్రహ్మ ముక్త పురుషుడు, విరాట్ పురుషుడు, మొదటి ప్రజాపతి. ఆయన సంకల్పం సత్య సంకల్పం. కనుక ఆయన సంకల్ప మాత్రంతో ఏదైనా సృష్టించగలడు, కానీ జీవులకి అది సాధ్యం కాదు. అంతా బ్రహ్మమే అంటే అన్నింటి వెనుక చైతన్యంగా ఉన్నది బ్రహ్మమే అని అర్థం. అయితే అన్నింటికి చిత్ ముఖ్యమైనది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంతటా వ్యాపించి ఉన్నది చిత్ వస్తువు మాత్రమే. ప్రపంచం చిత్ యొక్క విలాసమే, దాన్ని ఏమీ ఛేదించలేదు. శంఖంలో తెలుపులాగా, చెరుకు రసంలో మాధుర్యంలాగా, అగ్నిలో వేడిలాగా జగత్తు చిత్తు కలిసే ఉంటాయి. అమ్మవారి అసలు పేరే చిత్. అన్ని దేని అందు ఉన్నాయో అది ఆకాశం. అన్నిటికీ ఆధారం ఆకాశం. జగత్తు అంతా ఈ చిత్ యొక్క కల్పనయే. జగత్తు అంతా చిత్ లోనే ఉంది. కాబట్టి చిత్ కి చిదాకాశం అని పేరు. అదే చిదంబర క్షేత్రం, అదే చిత్ గగనం. చిదాకాశంలో ఉన్నది కేవలం చిత్ సత్ రూపం, అదే శివం. అందుకే శివుడు చిదంబర స్వరూపం. మనం చూస్తున్న జగత్తు అంతా మన దహరంలోని చిత్ వలన ప్రకాశిస్తోంది. దహరాకాశ రూపిణి పరాప్రత్యక్షితి రూప నామాలకు అర్థమైంది. పంచతన్మాత్రల వెనుక ఉన్న అనిర్వచనీయమైన శక్తి సత్ పరమాత్మకి చెందినది. అందుకే సత్ని చిత్ని విడదీయలేము. సత్ ఉనికైతే చిత్ స్ఫురణం. ఇలా వివరించి వశిష్ఠుల వారు ఒక కథ చెప్తారు. పద్ముడని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన భార్య పేరు లీల, ఆమె పతివ్రత. వయసు పెరుగుతున్న కొద్దీ రాణికి చింత మొదలైంది. తన భర్త ఎల్లకాలం ఉండాలని కోరిక కలిగింది. పెద్దలను సంప్రదించగా అది సాధ్యం కాదన్నారు. అయితే ఆయన కన్నా ముందు తను మరణించాలనుకుని వారి సలహాపై ఒక వ్రతం ప్రారంభించింది. 3 సంవత్సరాలు చేసింది. ఒకరోజు సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. లీల అమ్మవారిని స్తుతించి 2 వరాలు కోరింది. భర్త తనకన్నా ముందు పోతే ఆ జీవుడు తన అంతఃపురంలోనే ఉండాలని మరియు ఎప్పుడు తలచినా వెంటనే సరస్వతీదేవి ప్రత్యక్షమవ్వాలని కోరింది. అమ్మవారు వరాలిచ్చి వెళ్ళిపోయింది. లీల తన భర్తతో ఆనందంగా రోజులు గడుపుతోంది. ఒకసారి యుద్ధంలో రాజు మరణించారు. సరస్వతీదేవి ఆకాశవాణిగా వినపడి శవం పాడవకుండా శవాన్ని పూలతో కప్పి ఉంచమని, రాజు మరల జీవితుడవుతాడని చెప్పింది. ఇది చుట్టూ ఉన్న అందరూ కూడా విన్నారు. వారు అలాగే చేశారు. లీల తప్ప అందరూ నిద్రలోకి జారుకున్నారు. లీల రాజు జీవుడి గురించి ఆలోచింపసాగింది. మరల సరస్వతీదేవిని స్మరిస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. రాజు జీవుడిని చూడాలని కోరింది. అమ్మవారు లీలకి తన శరీరంతో అది సాధ్యం కాదని చెప్పి ఈ దేహాన్ని విడిచి ఆకాశ శరీరంతో నీ భర్త జీవుడిని చూడడానికి చిదాకాశాన్ని ధ్యానం చేయమని చెప్పింది. సరస్వతీదేవి లీలకి చిదాకాశం అంటే ఏమిటోనని ఇలా వివరించారు. చిదాకాశం అంటే 2 ఆలోచనల నడుము విరామం, లేక ఒక వస్తువు నుంచి మరొక వస్తువుని చూసే మధ్యలో విరామం. 2 వృత్తుల నడుమ ఉన్న విరామమే సంధ్య. దానిని పట్టుకోవడం కష్టం, కానీ సాధించవచ్చు అని నమ్మకం కలిగి ఉండాలి. పూసల దండ వెనుక దారం ఉందని నమ్ముతాం కదా. పూసలను జరిపితే దారం కనిపిస్తుంది. అలాగే వృత్తులను జరిపి ఆ సంధ్యను పట్టుకోవాలి. ఏ ఆలోచన లేకుండా భూమధ్యంలో దృష్టిని నిలిపి ధ్యానం చేయమని అమ్మవారి లీలకు చెప్పారు. ఆ సంధ్యలోనే పరమాత్మ అనుభవానికి వస్తాడు. అప్పుడు ఆనందం విజృంభిస్తుంది. సంధ్యారంభ విజృంభితం శ్రుతిస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అందుకే సంధ్యారాధన చాలా విశేషం. త్రికాల సంధ్యలలో ధ్యానం చేయవచ్చు, లేదా శరీరంలో ఇడ పింగళ సుషుమ్నలు కలిసే సంధ్యలో ధ్యానం చేయవచ్చు. చేయగా చేయగా ఆ సంధ్యని ఒక్క క్షణం అందుకున్నా ఆ ఆనందానికి హద్దులు ఉండవు. అత్యుత్ నిర్మలమైనది. ఆలోచనల తరంగాలు దానిని తెలుసుకోనియం. మబ్బులుంటే ఆకాశం కనబడనట్టుగా చిత్ని ఆధారం చేసుకున్న ఆలోచనలు చిత్ని తెలుసుకోనియం. ఈ సాధన అంత సులభం కాదు. నీలకి అమ్మవారు ఎదుట నిలిచి కరుణించారు కాబట్టి అభ్యాస ప్రయాస లేకుండా వరప్రభావం చేత సులువుగా ఈ ధ్యానం సాధ్యమైంది. నీల దృష్టి చిదంబరంలో ప్రవేశించగానే తన శరీరాన్ని విడిచింది. ఇది సమాధి స్థితి, చావు కాదు. అప్పుడు లీల తన భర్త ఉన్న చోటికి చేరింది. అది ఒక పెద్ద రాజ్యం. 16 ఏళ్ల వయసులో తన భర్తని రాజుగా చూసింది. రాజు చుట్టూ ఉన్న వారందరూ తన రాజ్యంలో వారే. వారు మాత్రం పద్ముడి రాజ్యంలో ఉన్న వయసులోనే ఉన్నారు. పద్ముడి రాజ్యంలో నిద్రిస్తున్నారు, కానీ ఇక్కడ కూర్చుని ఉన్నారు. లీల శరీరం ఆతివాహిక దేహం కనుక లీలని మాత్రం ఎవరూ చూడలేదు. ఇదంతా చూసి లీల ఆశ్చర్యపోయింది. అప్పుడు సరస్వతీదేవి లీలని పద్ముడి శరీరం దగ్గరికి తీసుకొచ్చింది. లీల కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ అందరూ ఇంకా పడుకునే ఉన్నారు. తాను చూసినది కలకాదని అనిపించింది. చూసినదంతా ఎక్కడుంది? చూసిన రాజ్యం ఏమిటి? భర్తకి అప్పుడే 16 ఏళ్ల వయసు. భర్త జీవుడు ఆ మండపం దాటకూడదని వరం ఉంది. కనుక ఇదంతా ఆ మండపంలోనే ఉందా అని ఆలోచన కలిగి లీలకి భయం కలిగింది. మళ్ళీ సరస్వతీదేవిని స్మరించింది. ఈసారి అమ్మవారు 9 సంవత్సరాల బాలగా దర్శనమిచ్చారు. నేను చూసినది కల కాదు, కానీ ఈ లోకం నిజమా, ఆ లోకం నిజమా తెలియటం లేదు అని అమ్మవారితో అన్నది. అమ్మవారు లీలను, నీవు ఏది నిజమనుకుంటున్నావు అని అడిగారు. లీల తను ప్రస్తుతం ఉన్నదే నిజమని, ఎందుకంటే తను మాట్లాడగలుగుతున్నానని, అందరినీ చూడగలుగుతున్నానని అన్నది. ఆ వేరే ప్రపంచం తను భర్త గురించి ఎప్పుడు చింతన చేస్తూ ఉండటం వలన చూసి ఉండవచ్చునని చెప్పింది. అప్పుడు అమ్మవారు లీలను, తన వర్తమానం కూడా వేరే ఏదో ఆలోచన అవ్వచ్చు కదా అని ప్రశ్నించి, హఠాత్తుగా చూడటం వలన ఆ లోకాన్ని నీవు నమ్మలేకపోతున్నావు, కానీ ఈ లోకం నీకు అలవాటైన లోకం కాబట్టి నమ్ముతున్నావు. అది విని లీలకి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అమ్మవారు ఒక కథ చెప్పడం ప్రారంభించారు. ఒక ఇంట్లో వశిష్ఠుడు, అరుంధతి అని బ్రాహ్మణ దంపతులు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉండేవారు. ఒకరోజు వశిష్ఠుడు ఒక రాజుగారిని తన బలగంతో చూసి, ఆహా ఏమి ఆ భాగ్యం అని ఆలోచింపసాగాడు. దైనందిన జీవితం మాత్రం ఎప్పటిలాగే వైదిక మార్గంలో గడిపేవాడు, కానీ రాజుగారి స్మృతి పోలేదు. తాను రాజైతే బాగుండేది అని ఆలోచిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా అతనికి అవసాన దశ వచ్చింది. భార్య బాధపడింది, సరస్వతీదేవిని ప్రార్థించింది, అమ్మవారు దర్శనమిచ్చింది. అరుంధతి కూడా లీల అడిగినట్టే తన భర్త జీవుడు ఆ గృహంలోనే ఉండాలని కోరుకుంది. భర్త పోయాక దుఃఖం తట్టుకోలేక అరుంధతి కూడా మరణించింది. అరుంధతి జీవుడు వశిష్ఠుడి జీవుడితోనే కలిసి ఉంది. తరువాత వారిద్దరూ రాజవంశంలో జన్మించారు. వారే నీవు నీ భర్త, అంటే పద్ముడు లీలలన్నమాట. లీలగా నీ జీవవాసనలు పోలేదు కాబట్టి నీవు చూసిన నీ భర్త భవిష్యత్ జన్మని నమ్మలేకపోయాం, కానీ లీలగా అరుంధతికి సంబంధించినవేవి నీకు గుర్తులేవు. కాబట్టి వశిష్ఠుడు అరుంధతుల ఇంట్లో పద్ముడు లీలల రాజ్యం ఉంది. పద్ముడు లీలల మండపంలో 16 వయసులో రాజుగారుగా ఉన్న రాజ్యం ఉన్నది అని అమ్మవారు చెప్తారు. ఇదంతా విని లీల అమ్మవారితో, నన్ను మభ్యపెట్టడానికి వశిష్ఠుడు అరుంధతుల కథ కల్పించావా అమ్మా అని ప్రశ్నించింది. అబద్ధం ఆడరాదనే నియమం పెట్టిన దానిని నేను, మరి నేను అబద్ధం ఆడతానా అన్నారు అమ్మవారు. అమ్మవారు చిచ్చెత్తి స్వరూపిణి కదా, లీలకి నమ్మకం కల్పించడానికి అమ్మవారు లీలను వశిష్ఠుడు అరుంధతుల ఇంటికి తీసుకెడతానని, అలా వెళ్ళడానికి మళ్ళీ ధ్యానం చేయమన్నారు. మరి నీవెలా వస్తావమ్మా అని లీల అమ్మవారిని అడిగింది. నాకు నీలాగా ధ్యానం అవసరం లేదు, నేను అంతటా వ్యాపించిన చిద్రూపిణిని, కనుక నేను ఎక్కడికన్నా వెళ్ళగలను అని చెప్పారు అమ్మవారు. తర్వాత విశేషాలు శాంతి గారు ప్రస్తావిస్తారు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు.
మనం 3వ ప్రకటన ఉత్పత్తి ప్రకటనలో ఉన్నాం. హిరణ్య గర్భుడు సంకల్పం చేత ఈ జగత్ అంతా సృష్టించాడని కూడా తెలుసుకున్నాం. ఆయన సంకల్పం మాత్రంగా కలిగాడు కావున ఆయన స్వయంభూ అని పేరు కూడా ఉంది. చిదాకార తత్వాన్ని బోధిస్తూ వశిష్ఠుల రామచంద్రమూర్తికి ఒక అద్భుతమైన కథను చెప్పారు. ఇప్పుడు ఆ కథనే మనకి ఆవిడ వివరించారు. ఆ కథ గురుగారు కూడా ఎన్నోసార్లు అన్నారు, ఎంత ఆనందం కలిగిస్తుందో అంత అయోమయం కలిగించే శక్తి కూడా ఉంది ఈ కథకి అని. ఇది ఒక 46 అధ్యాయాల కథ. ఈ కథ మొత్తం తత్వ ప్రతిపాదనే. ఈ కథ తత్వజ్ఞానాన్ని అందిస్తుంది. పద్ముడనే రాజు, ఆయన భార్య లీల, వాళ్ళ చుట్టూ ఉంటుంది ఈ కథ. ఆవిడ మహాపతిరథ, ఆ లీలావతిని సరస్వతీదేవి తీసుకెళ్తోంది. ఆవిడ ఏమి చెప్పబోతోందో, ఆ సరస్వతీదేవి లీలావతికి ఏమి చూపించబోతోందో ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
శ్రీ గురుభ్యో నమః. సరస్వతీదేవి మాట విని ఇది అంతా చాలా ఆశ్చర్యముగా ఉంది. ఆవగింజలో ఐరావతంలా ఉంది, తుమ్మిద మేరు పర్వతాన్ని మింగినట్లు కనిపిస్తోంది. ఈ రాజ్యము మరణించిన బ్రాహ్మణుడు మండపంలో ఉన్న ఆకాశంలో ఉంది, ఇది ఎలా సాధ్యం? ఇది నిద్రించినప్పుడు మనము మన హృదయములో స్వప్నము చూస్తాము, దానిని చూసే శక్తి ఎవరిది? మనస్సుకి చిచ్చక్తి వలన లభించింది. చిత్ స్వప్నము కల్పించలేదు, కానీ మనస్సు కల్పించిన స్వప్నాన్ని చిత్శక్తి ద్వారా చూడగలుగుతోంది. అలాగే ఈ ఆకాశంలో అంత విశాలమైన రాజ్యాన్ని చూడగలిగావు. అలాగే అల్ప పరిమాణమైన కాలములో కల్పాలు, అనంత కాలాలు చూడగలిగాం. మాయాశక్తి పేరు చిత్శక్తి. జగత్తు ఎంత ఉన్నది చెప్పలేం. జగత్తుకి ఉనికి భగవంతుడు. జగత్తు అంతా బ్రహ్మ ఆకారమే. అధిష్టానం అన్నా సత్తా అన్నా ఒక్కటే. జగత్తులో బ్రహ్మ సత్తా తప్పితే మిగిలినవేవీ లేవు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు చైతన్యము లేకపోతే ఉండవు. అల్పమైన కాలములో అనల్పమైన కాలాలు అనుభవంలోకి వస్తాయి. ఇది ఎలాంటిదంటే ప్రియుడు ప్రియురాలు లేకుండా క్షణము యుగంగా గడపడం లాంటిది. కాలం రిలేటివ్. భిన్న కాలములుగా, భిన్న లోకాలుగా, భిన్న దేహాలుగా వ్యక్తమవుతున్నది కేవలం చిత్. ఇది ఎలాంటిదంటే దర్పణంలో కనిపించే బహుచిత్రాల వంటిది. దీనికి ఎగ్జాంపుల్ గురుగారు మన ఇంట్లో టీవీలు ఫోన్లు గురించి చెప్పారు. టీవీలో ఇంత చిన్న టీవీలో మనం సముద్రాలు పర్వతాలు ఎలా చూస్తాము, ఆ చిదా అలాంటిదే. ఆ చిదాకారం ఒక్కటే జగదాకారంలో కనబడుతుంది. మిరపగింజలో కారం ఎలా ఉంటుందో చిత్లో ప్రపంచం అలా ఉంటుంది అని తల్లి సరస్వతి లీలకి వివరించింది. దేహం వదిలాక సంకల్ప బలముకి పుణ్యఫలము కలిసి ఆ రూపాలు ధరిస్తాయి. ఈ జగత్తుని ఏర్పరిచిన భగవానుడు ఏ సంస్కారం వలన చేశాడు? హిరణ్యగర్భుడికి స్వయంభూ, ఆయనకి ప్రార్థన కర్మలు లేవు. ఆయన ఆయా జీవుల కర్మలను వాసనను బట్టి ఆయా అనుభవాలు ఇవ్వడమే ఆయన పని. నీ సంకల్పం ఆయన సంకల్పంతో కలిసి అనుభవంలోకి వస్తుంది. మన సంకల్పం ఈశ్వర సంకల్పంతో కలిస్తేనే అనుభవంలోకి వస్తుంది. ఏ జీవుడు ఏ రూపంలో రావాలి అనేది ఈశ్వర సంకల్పంతోనే నడుస్తోంది. జగత్తు ఈశ్వర సంకల్పం నుంచి వచ్చింది. మన దేహాలు మన సంకల్పం నుంచి వచ్చాయి. వేదాంతం ఈశ్వరుని అస్తిత్వాన్ని అంగీకరిస్తోంది. ఇది విని లీలావతి నీకు నాకు ఆ బ్రాహ్మణ గృహం చూడాలని ఉంది అంది. సరస్వతీదేవి ప్రభావం వలన ఆవిడ సరస్వతీదేవితో వెళ్ళింది. ఈ ప్రయాణం సరస్వతీదేవితో కలిసి చేస్తోంది ఆవిడ. చిత్ ఏమ రూపంలో లీలావతి సరస్వతీదేవితో వెళ్ళింది. శుద్ధ సత్వరూపం, అమ్మవారి యొక్క రూపం. వారు వెళ్తున్న త్రోవలో ఎన్నో బ్రహ్మాండాలు, లెక్కలేనన్ని లోకాలు అన్నీ చూస్తున్నారు. ఎంతో ప్రయాణం చేసి ఇప్పుడు ఉన్న పద్మరాజు ఇంటి నుంచి ఆ వశిష్ఠ బ్రాహ్మణి ఇంటికి వెళ్తున్నారు. త్రోవలో లీలావతి మమ్మల్ని ద్వైత అద్వైత మూడులుగా చేస్తుంది ఎవరమ్మా, ఎందుకమ్మా? ఈ భ్రమ నీకు కలిగించేది ఒక్కటే, అది అవిచారం. ఇది ఎవ్వరూ కలిగించట్లేదు. ఇది ఎవరి వలన కలిగేది కాదు. నువ్వు విచారణ చేయకపోవడం వలన మాత్రమే ఇది కలుగుతోంది. ఈ ఉపాధి తాదాత్మ్యం వలన. ఇది ఎవ్వరూ కల్పించింది కాదు. అవిచారం స్వభావం అయిపోయింది. వాసనాక్షయం అనంతరం ఈ దేహభ్రాంతి వదులుతుంది. అభ్యాసం వలన దేహాభిమానము దూరం అవుతుంది. యోగి అభ్యాసం వలన దేహాభిమానం వదిలి ముక్తి పొందుతున్నాడు. దేహానికి దేశకాల పరిమితి ఉంటుంది కానీ చిద్రూపానికి ఉండదు. ఇది చెప్పగానే లీలావతి ఆ తల్లిని ఆ అభ్యాసం ఎలా చెయ్యాలి అని అడిగింది. ఇది యోగశక్తి గురించి చెప్పడం. ఇలాంటి శక్తితో ఎంతో మంది యోగులు హిమాలయాల్లో ఇప్పటికీ ఉంటూ లోక సంచారం చేస్తున్నారని గురువుగారు చెప్పారు. అభ్యాసం అన్నది నిరంతరం చెయ్యాలి. నువ్వు ఆయన చిత్త తత్వాన్ని అభ్యాసం చేయాలి. లేనిది అభ్యాసం వలన వచ్చింది. అది ఏంటి అంటే ఈ దేహభ్రాంతి. ఉన్నది బ్రహ్మము ఎందుకు రాదు అభ్యాసం వలన? తత్చింతన, అది అలవాటు చేసుకోవాలి. తత్ కథనం, అదే వినాలి. అన్యోన్యం తత్ ప్రబోధనం, బ్రహ్మము గురించి చింతన చేయి, అదే మాట్లాడు, దాని గురించే బోధనలు విను అంటూ ఇక్కడ గురువుగారు అతి ముఖ్యమైన కథని మనకు అర్థమయ్యే భాషలో చెప్పారు. ఒక జ్యోతి నుంచి వచ్చే కాంతి గోడ మీద పడుతోంది. కొన్నాళ్ళకి ఆ కాంతి గోడే తను అనుకుని, ఈ గోడ ఈ కలర్ ఎంత బాగుందో, నేను ఎర్ర రంగులో ఉన్నాను, నేను పసుపు రంగులో ఉన్నాను అనుకుందిట. కొన్నాళ్ళకి గోడకు బీటలు వస్తే, నేను నాకు బీటలు వచ్చాయి అనుకుందిట. ఈ గోడలో తాదాత్యం చెందిపోయింది కాబట్టి అది నేను అని భావించింది. దాని నుంచి వెనక్కి వెళ్ళి ఒక నిమిషం ఆలోచించి, గోడకి నాకు సంబంధం లేదు, నేను జ్యోతితోటి, నేను జ్యోతిని అని తెలుసున్న రోజు ఆ గోడ పగిలినా గోడ కింద పడిపోయినా కూడా జ్యోతి కదలదు. దాన్నే ఇక్కడ గురువుగారు అతి సులభంగా గోడని మన దేహానికి కింద మార్చుకోమని చెప్పారు. సో ఈ దేహం మనం కూడా, ఈ దేహం మందే మందే నాదే 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 అనుకుని మనం ఈ దేహభ్రాంతిలో పడి కొట్టుకుంటున్నాము. లోపల ఉన్న బ్రహ్మము గురించి తెలుసుకోవటం లేదు. శరీరం నేను అనుకోవడం మిథ్య. అధిష్టానమైన బ్రహ్మ నేను అనుకోవడం సత్యం. దేహాదులతో తాదాత్మ్యం వదలకపోతే ఒక దేహం మా తర్వాత ఇంకో దేహమే వస్తుంది. నేను బ్రహ్మము అని గ్రహించి అదే చింతన చేస్తూ అదే కథనం చేస్తూ తత్ప్రబోధనం, అదే అభ్యాసం, అదే పారాయణం, నిరంతరం చేసేదే పారాయణం. పరతత్వాన్ని పట్టుకోవడమే పారాయణం. తదేక పరతత్వాన్నే అభ్యాసం అంటారు. ఈ విధముగా సంభాషించుకుంటూ సరస్వతి దేవి, లీలాదేవి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుచుకుంటూ ఆ వశిష్ఠ బ్రాహ్మణ్ణి మండపానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి మిగిలిన కథని మనకి కీర్తన గారు చెప్తారు. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః.
కీర్తన గారు
కృష్ణ గారు మీరు మాట్లాడచ్చు. కృష్ణ గారు మీ వాయిస్ వినపడలేదండి.
ఇప్పుడు వినపడుతోందండి?
వినిపిస్తోందండి, చెప్పండి.
థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అలా సరస్వతీదేవిను లీలాదేవి వాళ్ళిద్దరూ కలిసి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అది అప్పటికే 8 రోజులు గడిచిపోయాయి. వారి దేహాలన్నీ దగ్ధమైపోయాయి. ఇప్పుడు సరస్వతీదేవి అందరికీ ప్రత్యక్షమైంది. పక్కన కాంతిమయ రూపంలో లీలాదేవి కూడా ప్రత్యక్షమైంది. ఇది ఎలా జరిగిందంటే, నిర్మల జ్ఞానాన్ని నిరంతరం అభ్యాసం చేయడం వల్ల లీలాదేవికి సత్య సంకల్పం అనే శక్తి వచ్చింది. ఆ శక్తి వలన ఆమె కూడా ప్రత్యక్షమవగలిగింది. అప్పుడు అక్కడ అందరూ బాధతో ఉన్నారు, ఈ దంపతులు, అయ్యో ఈ దంపతులు వదిలేసి వెళ్ళిపోయారే అని. అప్పుడు వశిష్ఠుని పుత్రుల్లో జ్యేష్ఠుడు, ఆయన పేరు జ్యేష్ఠ శర్మ, ఆయన వీళ్ళిద్దరిని చూసి వాళ్ళెవరో తెలియక వనదేవతలు అనుకుని నమస్కారం పెట్టారు. పెట్టి వాళ్ళకి పూలతో పాదాభివందనం చేశారు. మేము దుఃఖంలో ఉన్నాం, వీరు ఈ దంపతులిద్దరూ మరణించారు. భర్త మరణించిన వెంటనే భార్య కూడా శరీరాన్ని వదిలేసింది. వీరు సామాన్యులు కారు, ఎప్పుడు అతిథులకు ఆతిథ్యం ఇచ్చేవారు, బ్రాహ్మణ మర్యాదలు పాటించేవారు, నిరంతరం వేదాలను అభ్యసించేవారు, యమనియమాల సాధన కూడా చేసేవారు. మా దురదృష్టవశాత్తు ఈ గృహాన్ని వదిలి స్వర్గస్థులయ్యారు. మేము ఊళ్ళో వాళ్ళంతా వియోగంతో ఉన్నాము అని చెప్తుంటే అప్పుడు లీల ఆ జ్యేష్ఠశర్మని దగ్గరికి రమ్మని చెప్పి తల మీద చెయ్యి వేసింది. అప్పుడు ఆయనకున్న దుఃఖము, ఆ ఊరివారి దుఃఖం అంతా తొలగిపోయింది. ఇంతలో రామునికి ఒక ప్రశ్న వచ్చింది. రాముడు, ఆమె తన కొడుకుని లీల తల మీద చెయ్యి వేసింది, కానీ ఆమె తానే తలని ఎందుకు చెప్పలేదు అని అడిగారు వశిష్ఠుల వారు. అప్పుడు చెప్తున్నారు వశిష్ఠుల వారు, కిరాకాశ స్వరూపమే బ్రహ్మమని తెలుసుకొని అది నేనే అనేటువంటి ఎరుక ఆమెకి సమాధి స్థితిలో కలిగింది. అది స్థిరము అస్థిరము అయినప్పటికీ తత్కాలంలో ఆమె సమాధి స్థిరమే. సమాధి స్థితిలోంచి వచ్చేసింది కాబట్టి ఆమెకి చిరాకాశమైన బ్రహ్మములకు భిన్నము లేనే లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి పుత్రులు మిత్రులు అని చెప్పి కలత్రాదులనే స్పృహ ఉండనే ఉండదు. కనుక ఈమెకి నా పుత్రుడు అనే భావం కలిగే అవకాశమే లేదు. ఒకవేళ పుత్రుడని తెలిసినా కూడా ఆ బంధము మోహము కూడా ఆమెకి లేవు రావు. అంటే అప్పుడు మరి ఆమె చెయ్యి ఎందుకు వేసింది అంటున్నావా? జ్యేష్ఠశర్మ తపస్సు చాలా గొప్పది. ఆయన తపస్సుకు ఫలితంగా చెయ్యి వేసింది అంతే. అంతేగాని వేరే భావన లేదు అని చెప్పి, అసలు దేవత అంటే ఎవరు, దేవతలు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు అనుగ్రహిస్తారని గురువుగారు ఇలా చెప్పారు. మనం చేసే తపస్సుల వల్ల పుణ్యాల వల్ల దానికి ఫలితంగానే వారు దయ చూపిస్తూ ఉంటారే తప్ప దేవతలకి మన సుఖ దుఃఖాలతో తాదాత్మ్యం చెందే అవకాశమే లేదు అని చెప్పి చెప్పారు. అసలు దేవతారాధన ఎలా చేస్తారు అనడానికి గురువుగారు 2 ఉదాహరణలు ఇచ్చారు. భస్మాసురుడు ఉదాహరణ. బ్రహ్మమైనటువంటి శివుణ్ణి కూడా ఒక మహిమగల దేవుడిగా చూశాడు భస్మాసురుడు. ఇంకా వేరే వైపు మార్కండేయుని చూస్తే ఆయన సర్వవ్యాపకమైన బ్రహ్మము, సత్యస్వరూపుడు అని తెలిసినా కూడా అనేవాడైనా లీలతో విగ్రహం ధరించాడే కానీ విగ్రహాలు అక్కర్లేదనే తెలివితో ధ్యానించాడు మార్కండేయుడు. ఇలా దేవతారాధనని ఎవరు వారిని అనుసరించి వాళ్ళు చేసుకున్నారు, వారి ఆలోచనలు అనుసరించి. భస్మాసురుడు అలా శివుడిని మహిమగల వాడిగా చూశాడు కాబట్టి ఆయన ఆయన నుంచి కోరికలు కోరి చివరికి ఆయనే భస్మం అయిపోయారు. ఈయన మార్కండేయుడు తద్వారా ముక్తిని పొందారు. మనం అందరము తత్వారాధకులం కావాలి, కానీ దానికి విగ్రహాలని ఆలంబనగా చూసుకోవాలంటే తప్ప విగ్రహారాధన ఒక్కటే మనము దృష్టిగా పెట్టుకోకూడదని గురువుగారు చెప్పారు. అంచెలంచెలుగా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ విగ్రహారాధన నుంచి తత్వారాధనకి ఎదగాలని చెప్పారు. విగ్రహాన్ని విగ్రహంగా దేవతగా బ్రహ్మమును చూడవద్దు అని చెప్పడానికే సరస్వతీదేవి వృత్తాంతాన్ని ఇక్కడ వర్ణించారు. ఉపాసన బ్రహ్మజ్ఞానం ఇవ్వాలి, ఇస్తుంది, దానికి ఈ కథే తార్కాణం. జ్యేష్ఠ శర్మ యొక్క ప్రభావము పుణ్యాత్ముడు, తపస్వి, నిరంతర అధ్యయన సంపన్నుడు, అందుకే అతను నపించిన పుణ్యం వల్లనే ఆమె అలా చేయిపెట్టి. అప్పుడు లీల అంటోంది సరస్వతీదేవితో, నన్ను నేను అక్కడ పద్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఎవరూ చూడనేలేదే, కానీ ఇక్కడ నన్ను అందరూ చూడగలిగారు, దీనికి కారణం ఏమిటి అని అడిగితే సరస్వతీదేవి ఇలా చెబుతోంది, అప్పటికింకా నీకు అభ్యాసం దృఢం కాలేదు, కనుక వాళ్ళు చూడాలనే సంకల్పంతో చూడగలిగినా ఆ దేహం నీకు రాలేదు. అతివాహిక దేహానికి సత్య సంకల్ప శక్తి రాలేదు, అందుకనే నువ్వు కనపడలేదు. దృఢాభ్యాసము ఆ చిత్తో నువ్వు చేయడం వల్ల ఇప్పుడు ఆ సత్య సంకల్ప శక్తి నీకు వచ్చింది. ఈ సమయంలో ఆ నీ సమాధి బలపడింది, నీకు దృఢత్వం సిద్ధించింది, కనుకనే కనబడగలిగావు అని చెప్పారు సరస్వతీదేవి. అప్పుడు నీకు నేను రాజపత్నిని, నేను ఇంత ఇలాంటివన్నీ నీ మనసులో ఉన్నాయి, అవి నిన్ను వదలలేదు, కానీ ఇప్పుడు అన్నీ నిన్ను పూర్తిగా వదిలేశాయి, అందుకనే నువ్వు కాంతిమయ దేహంతో కనపడుతున్నావు అందరికీ అని చెప్పింది సరస్వతీ. అప్పుడు వశిష్ఠుడిగా ఉన్నప్పుడు అతను రాజు అవ్వాలని గట్టిగా సంకల్పించాడు. అలా ఆ సంకల్పం వలనే ఆయన మరుసటి జన్మలో పద్మరాజుగా పుట్టారు. జ్ఞాన దృష్టితో పరిశీలిస్తుంటే మనకి ఇవన్నీ అక్కడ ఇక్కడ ఉన్నాయని తెలుస్తుంది, కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థమైపోతుంది వాటికి. కానీ సంసార దృష్టితో కనుక మనం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క దూరం ఉన్నట్టు కనిపిస్తాయి. అందుకనే పద్మరాజు దగ్గర నుంచి వశిష్ఠుడి దగ్గరకు వచ్చేసరికి 8 రోజులు గడిచింది అని చెప్పారు. తర్వాత దీనిలో గురువుగారు జ్ఞాన దృష్టి, సంసార దృష్టి గురించి చెబుతూ దేశకాల పరిచ్ఛిన్న అని చెప్పి లలిత సహస్రనామం గురించి చెప్పారు. సో దేశకాల అపరిచ్ఛిన్న అనేవి చిచ్చక్తి బ్రహ్మము అనేవి అపరిచ్ఛిన్నమైనవి. దేశకాల పరిచ్ఛిన్న అంటే దేహంలో ఇమిడిపోయిన నేను అనుకున్న వాడి గురించి చెబుతున్నాయి. వాళ్ళకి కాలము దూరము కనపడతాయి, కానీ చిచ్చక్తి బ్రహ్మములకి కాలము దూరముతో సంబంధం లేదు అని చెప్పారు గురువుగా. ఆ తర్వాత గురువుగారు భావనా బలం, వాసనా బలం, కర్మబలం వల్ల మనం పొందుతున్నటువంటి ఈ యొక్క కల్పనలే ఇవే మనకి భ్రాంతిని కలిగిస్తున్నాయి, మనకి జ్ఞానం లేకపోవడం వలన ఈ దేహాన్ని పట్టుకొని వేలాడుతున్నాము అని చెప్పారు. తర్వాత ఈ కల్పనలన్నీ ఎక్కడ కలుగుతున్నాయి అనే ఆలోచన వస్తే ఇవన్నీ చిదాకాశంలోనే కలుగుతున్నాయి. ఇప్పటికి కానీ మనం సాధన ప్రారంభించకపోతే అవి ఎప్పటికైనా అవగలవా? సో ఇప్పుడు ప్రారంభిస్తే అప్పటికి అవుతాయి వాళ్ళకి అని గురువుగారు మన సాధనని మొదలుపెట్టమని చెప్పారు. తర్వాత గురువుగారు ఈ జన్మలు ఎలా కలుగుతాయి, ఆ స్మృతి ఎలా కలుగుతుంది అనేది చెప్పారు. చిత్తత్వంతో తాదాత్మ్యం చెందితే అన్ని గుర్తుస్తాయి, అన్ని స్మృతులు మనకి తెలుస్తాయి. అసలు వ్యవహార సత్తాలో మనం ఉన్నంత కాలము కామకర్మల ఫలాలు ఉంటాయి అని చెప్పారు. ఆ కామకర్మల ఫలాలు అవి మనం సత్కర్మలు చేయగా శుద్ధమై ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి వచ్చాక బ్రహ్మజ్ఞానం తెలుసుకునే బుద్ధి పుడుతుంది, దాంతో మనకి వాటి వైపుగా ఎన్నో అవకాశాలు ఏర్పడతాయి. ఇదంతా మనం తెలుసుకోవడమే మన ఈ జన్మ యొక్క రహస్యం. ఈ జన్మలు ఎలా కలిగాయి అనేది ఇప్పుడు లీలకి గుర్తొచ్చింది. లీల మొదటిగా ఆమె విద్యాధరిగా పుట్టింది. అప్పుడు ఆమె చెడ్డ కోరికలు చేయడం వల్ల దానికంటే కింద జన్మ మనుష్య జన్మ పొందింది. దాని తర్వాత నాగరాజు పత్నిగా పాముగా జన్మించింది. దాని తర్వాత ఆమె అరణ్యంలో ఆటవిక స్త్రీగా పుట్టింది. అప్పుడు ఆకులు కట్టుకోవడం, పూలు పళ్ళు తినడం ఇలాగే ఉంటుంది, ధర్మకార్యాల వాసనే లేదు. దాని తర్వాత అడవిలో ఒక తీగగా పుట్టింది, కానీ ఆ తీగ ఎక్కడుంది, ఒక ఋషి ఆశ్రమంలో ఉండింది. ఆ పుణ్యం వల్ల ఆమె ఋషి దంపతులకి కూతురిగా పుట్టింది. అటు తర్వాత సురాష్ట్రం అనే దేశంలో పురుషుడిగా పుట్టిన అక్కడ వందేళ్ళు ఒక రాజుగా పాలన చేస్తుంది. ఆ పురుషుడిగా పుట్టినప్పుడు చాలా పాపాలు చేస్తుంది. దాని తర్వాత తాటి తోపులో ముంగీసుగా పుట్టింది. అప్పుడు ఆమెకి కుష్ఠరోగం ఉండింది. 9 ఏళ్ళు ఆ జన్మను అనుభవించింది. దాని తర్వాత సురాష్ట్ర దేశంలో ఆవుగా పుట్టింది. 8 సంవత్సరాలు ఉండింది. ఆ తర్వాత అరణ్యంలో పక్షిగా పుట్టింది. అటు తర్వాత 9గా, అటు తర్వాత లేడిగా, అటు తర్వాత చేపగా, అటు తర్వాత చర్మన్వతి నదీ తీరంలో బోయవాణిగా పుట్టింది. అప్పుడు పాటలు పాడుతూ ఉండింది. సారస పక్షిగా పుట్టింది. అటు తర్వాత స్వర్గలోకంలో అప్సరసుగా పుట్టింది. అప్పుడు కూడా సౌఖ్యాలు అనుభవించిందే కానీ మే వేరే ధర్మకార్యాల ధ్యాసేయలేదు. అటు తర్వాత తాబేలు, రాజహంసగా ఆమె ఉన్నప్పుడు ఒక దోమలు గుంపుని చూసింది. వాళ్ళని చూసి ఆ వలె ఎగురుతున్నాయని అనుకోగానే ఆమెకు మనసుడి జన్మ దోమగా వచ్చింది. మనసులో మన వాసనలు ఎలా ఉంటాయో మన మరుజన్మ అలా ఉంటుందని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ ఉదాహరణకే జడభరతుడి ఉదాహరణ కూడా మనం తోడై తీసుకోవచ్చు. జడభరతుడు ఎంతో తపస్సు చేసి చివరికి ఒక లేడి గురించి తప్పిస్తూ మరుజన్మలో లేడీగా పుట్టాడు. సో అందుకని మన మనసులో ఎలాంటి వాసనలు ఉంటే మన మరుజన్మ అలా ఉంటుందని మనము మన వాసనని మంచిగానే ఉంచుకోవాలని చెప్పారు గురువుగా. దాని తర్వాత తీగ జన్మ. అటు తర్వాత విద్యాధర కులంలో పుట్టింది. తర్వాత ఇప్పుడు వశిష్ఠుని పత్ని. ఆమెకి ఈ సిద్ధత్వంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఈ జన్మలన్నీ గుర్తొచ్చాయి. అవన్నీ ఏమేం చేసిందో ఎలా చేసిందో వచ్చాయి. ఇప్పుడు రాముడికి ఒక ప్రశ్న వచ్చింది. ఎన్నో బ్రహ్మాండాలు ఉంటాయి. ప్రతి బ్రహ్మాండం పైన ఒక కప్పు ఉంటుంది. అలాంటిది వీళ్ళు ఇన్ని బ్రహ్మాండాలు దాటి ఎలా వచ్చారు అని అడిగితే అప్పుడు వశిష్ఠుడు వారు చెప్తున్నారు, ఈ బ్రహ్మాండాలన్నీ చిదాకాశంలోనే ఉన్నాయి. అతివాహిక దేహంతో ఉన్న వాళ్ళు ఇవన్నీ దాటుకొని రాగలరు, కానీ పార్థివ దేహాలు దాటలేవు. సర్వము ఆకాశమయమే అంటూ ఆ చిదాకాశం గురించిన శ్లోకం చెప్పారు. చిదాకాశం అజం శాంతం సర్వత్రైవిహ సర్వదా చిత్వా జగదివా భాతి స్వయమే ఆత్మనాత్మని. ఆకాశానికి చిత్త ఆకాశానికి పుట్టుకనేదే లేదు, అది సంపూర్ణ శాంతమే. జగత్తంతా చిత్తే అయి ఉంది. ఈ చిదాకాశ రూపం గురించి గురువుగారు లలితా సహస్రనామంలో కూడా చెప్పారు. అక్కడ దహర ఆకాశ రూపిణి అనేది దహర విద్య, ఆకాశ విద్య గురించి ఉపనిషత్తులు చెప్పినట్టు చెప్పారు. తర్వాత చిత్ గగన చంద్రిక అని కాళిదాసు గారు రాసిన దాని గురించి కూడా చెప్పారు. అటు తర్వాత వశిష్ఠుని ఇల్లు గిరిగ్రామ వనర గురించి చెప్పారు. దాని తర్వాత లీలాదేవి భర్త దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది. ఇప్పుడు ఆ భర్త అనేవాడు ఎవరు ఆమెకి అంటే 16 ఏళ్ల వాడైన విదూరదుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. అప్పుడు సరస్వతీదేవి అంటుంది, నువ్వు చిద్యోమ శరీరం ధరించాక ఇప్పుడు కూడా నీ భర్త అంటున్నావు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు అంట. అంటే ఇప్పుడు ఎవరైతే జీవుడుగా ఉన్నాడో అక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు విదూరదుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. 16 ఏళ్ళు అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు విదురదుడికి 16 ఏళ్ళు. ఇప్పుడు విదురదుడికి 70 ఏళ్ళు. అతను సింధురాజుతో యుద్ధం చేసి ఆ రోజు అలసిపోయి వాడు విరామం తీసుకోవడానికి తన శిబిరానికి వచ్చాడు. అప్పుడు వీరు ఉభయులు ఆయన శిబిరంలో ప్రవేశించారు. ఆయనకు మాత్రమే వినబడేలా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈయన విదురదుడు పూలు తీసుకొని వచ్చి వాళ్ళకి పాదవందనం చేసి మమ్మల్ని ఆశీర్వదించండి మీ దేవతలు ఇద్దరు అని చెప్పారు. ఈ తమస్సుని పోగొట్టే కాంతితో ఉన్నారు మీరిద్దరు అని చెబుతుంటే సరస్వతీదేవి అప్పుడు మంత్రి లేవాలని అనుకుంది. వెంటనే మంత్రి లేచి వస్తే ఈయన వృత్తాంతం చెప్పు అనింది. అప్పుడు మంత్రి వారి ప్రవరంతా చెప్పాడు. అంటే అప్పటికి 10కి పైగా తరాలు ఉన్నాయన్నమాట విదురదుడి పైన. నహారదుడి కొడుకు విదురదుడు. అప్పుడు లీల అనుకుంటుంది, ఇంతలో ఇన్ని తరాలు గడిచాయా అమ్మో, అతని ఆ జన్మ చిట్ వచ్చేసరికి ఇంద్రియాలకి మనసుకి చైతన్యం ఇస్తూ ఏదుందో దేహంలో ఏముందో కూడా తెలుసుకోవడం అంటే ఇదే అని. విదురదుడు 10 ఏళ్లకే రాజయ్యాడు. నహురదుడు ఆయన రాజం చేసి సన్యాసం స్వీకరించాడు. సరస్వతీదేవి ఇప్పుడు విదురదుని తాకింది. ఆయనకి పూర్వజన్మ సూచనలన్నీ గుర్తొచ్చాయి. గుర్తు చేశారు. ఆయనకి అప్పుడు గుర్తొచ్చింది వశిష్ఠుడిగా, అప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేను పద్మరాజుగా చనిపోయి ఒక రోజు అయింది, వశిష్ఠుడిగా చనిపోయి 8 రోజులైంది, ఏమిటి తల్లి ఇది అని అడిగితే తల్లి జ్ఞానబోధ చేసింది అతనికి. అప్పుడు అతను అంటున్నాడు విదురదుడు, అమ్మా నాకు మంత్రి మీద మమకారం ఉంది, ఎక్కడికి వెళ్ళా ఇతనితో పాటు ఉండేలా చూడు అని. ఇలా అంటుండగానే రాజ్యంలో విపత్తు వచ్చి పడిందని చెప్పి వాళ్ళు రాజ్యంలో ఉన్న భటులు వచ్చారు. అప్పుడు విదురదుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు. విదురదుని భార్యను చూస్తే అచ్చ నీరెలానే కనపడుతుంది. అప్పుడు ఎలా ఇది ఎలా సాధ్యమైంది, పద్మరాజు భార్య ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగితే ఆయన నిరంతరం భావించాడు నా రాణి నా పరివారం అంతే ఇదే ఎప్పుడు వీళ్ళే అని అనుకుంటూ, మనం నిరంతరం ఏది భావిస్తే అదే జరుగుతుంది అని అనడానికి దార్కాడు. ఆయన నిరంతరం భావించాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ రూపాలే వచ్చాయి వీళ్ళకు కూడా, వాళ్ళ రూపంగానే వాళ్ళు ఈ జన్మలో కూడా వచ్చారు. ఇప్పుడు ఆ లీల కూడా నా భక్తురాలే నా భర్త బతికుండాలి యుద్ధంలో అని కోరుకుంది. అప్పుడు అది అడుగుతోంది, మీ భర్త ఏమో నాకు ముక్తి కావాలనుకున్నాడు, అక్కడ సింధురాజు ఏమో జయం కావాలనుకున్నాడు. సో నీ భర్త ఎప్పుడు ముక్తి కావాలి, నీ భర్తకి ఇప్పుడు ముక్తి లభిస్తుంది, తర్వాత సింధురాజు జయిస్తాడు అని చెప్పి సరస్వతీదేవి చెప్పి విదురాదుడి దేహం పోయింది. అప్పుడు జీవుడు ఆకాశంలో లేచాడు. ఇప్పుడు జీవుడు నడుచుకుంటూ పోతున్నాడు. పోతూ ఉంటే ఆ తర్వాత ఆయన ప్రయాణిస్తుంటే ఆయన వెంట వీరిద్దరూ వెళ్ళారు. అప్పుడు ఆ 10 రోజుల కర్మ అయిన తర్వాత ఆయన సూక్ష్మ శరీరం కాస్త పిండదేహం అయింది, ఆయన యమలోకం చేరారు. అప్పుడు యముడు చూసి, ఈ జీవుడు పుణ్యజీవుడు, ఇతని శరీరం నశింపబడింది పద్మరాజు, ఇదన పద్మరాజు గతంలో ఈయన తీసుకెళ్లి ఆయన శరీరంలో ప్రవేశింప చేయండి అని చెప్పారు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన ఇంకా వెళ్ళాలి, ఆయన ప్రవేశిస్తుండగా సరస్వతీదేవి ఆపింది. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందనేది గురువు గారు మరుసటి రోజు దాంట్లో చెప్పారు. ఓం శ్రీ మాతే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః.
ధన్యవాదాలండి. నేను ముందే చెప్పాను కదా, ఈ కథ అర్థమైతే ఎంత సంతోషంగా ఉంటుందో, అర్థం కాకపోతే అంత అయోమయంగా ఉంటుందని. సో మేము విపులంగా చెప్పడానికి ట్రై చేసాం. మీరందరూ కూడా ఇవి ఇక్కడి నుంచి మిగిలినవన్నీ విని నెక్స్ట్ మురళికి రెడీ అవుతారని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. స్పీకర్లందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. ఇది చాలా కష్టమైన టాపిక్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. సో అందరూ చాలా కష్టపడి వాళ్ళ టైంలో ఫినిష్ చేశారు. సో మీరందరూ విపులంగా వినండి. ఇది ఓకే జస్ట్ జిస్తే, మేము ప్రయత్నించాము, బట్ మీరందరూ వెళ్ళి మళ్ళీ వినండి. రేపటి నుంచి విల్ కంటిన్యూ ఫ్రమ్ డే 9 అండ్ విల్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ మురళి. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.